ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అన్నది స్పిరిచువలిజం అనేదానికి పర్యాయ వాచకము. అది ఎప్పుడో గుర్తుంచుకోండి, ఇది హిందూ మతమైనా, ఇస్లాం అయినా, క్రిస్టియానిటీ అయినా, జైనిజం అయినా, బుద్ధిజం అయినా, ఎనీజం, ఈ ఫిలాసఫీ అన్నా అర్థం ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని, దర్శనము అని మన ఫిలాసఫీకి ట్రాన్స్లేషన్. షట్ దర్శనాలు అనేది మనకి చాలా ఫేమస్. ఇంకేత ఈ దర్శనాలు అన్నా, ఫిలాసఫీ అన్నా, రిలిజియన్స్ అన్నా, మతాలు అన్నా, ఇవంతా కూడా దే గివ్ యూ ఎన్ ఆర్ట్ ఆఫ్ లైఫ్, హౌ టు లివ్. దాన్నే మనం ఈ ఫిలాసఫీ టు లివ్ బై అంటారు ఎడ్గర్ కేసు. ఇది మీరు బాగా ఆలోచించుకుని బుర్రలో పెట్టుకోకపోతే మీరు ఈ క్లాస్ నుంచి బయటకు వెళ్ళగానే మళ్ళీ మొదటికి వస్తారు. మంత్రాలు చేసినా, నమాజ్ చేసుకున్నా, ఇది బాగా గుర్తుంచుకోండి. మీరు బయటకు వెళ్ళిన యోగ విద్య అన్న, ఎనీథింగ్ విచ్ వి థింక్ ఆర్ టాక్ అబౌట్ రిలీజియన్, అదేంటి అంటే హౌ టు లివ్. ఈ హౌ టు లివ్, హౌ టు లివ్ అనేది బ్రెత్ మీద ఆధారపడింది, బ్రీదింగ్ మీద ఆధారపడింది. అంటే మనం బతికున్నాము అనే దానికి ఏకైక లక్ష్యం ఏంటి అంటే శ్వాస. కోమాలో ఉన్నా వాడిని బతికున్నామని అంటాం, వాడికి లిక్విడ్స్ ఇస్తూనే ఉంటాం. అమెరికాలో అక్కడ 30 ఏళ్ల బట్టి కూడా కోమాలో ఉన్నటువంటి వాళ్ళని అలా ఉంచారట. ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ దే ఆర్ డెడ్, 30 ఏళ్ల బట్టి దే ఆర్ డెడ్. టెక్నికల్ గా కోమాలో ఉన్నవాడిని యోగ సాధనలో ప్రత్యాహారంలో ఉన్నాడు అంటాం. పతంజలి యోగ సూత్రాలలో ప్రత్యాహారము అనేటటువంటి పదము కోమాకి వర్తిస్తుంది. కోమటే స్టేట్ లోకి వెళ్ళాలి వీడు ప్రత్యాహారం. ప్రత్యాహారం తర్వాత ధారణ, ధ్యాన, సమాధి. దాన్ని బట్టి మన ధ్యానంలో ఎక్కడున్నామో ఊహించుకోండి. ప్రత్యాహారం దాటితే తప్ప ధారణ రాదు, ధారణ దాటితే తప్ప ధ్యానము రాదు, ధ్యానము వస్తే తప్ప సమాధి రాదు. ఇంకా ధ్యానం చేసుకుంటున్నాం, ధ్యానం చేసుకుంటున్నాం అని మనం అంటే ఎంత ధ్యానమో అర్థం చేసుకోండి. ఇందుక చెప్తున్నాను, మనం ధ్యానం చేసుకుంటాము అనేటటువంటి భ్రమలో ప్రత్యాహారాన్ని మర్చిపోతాం. ప్రత్యాహార సాధన అయ్యాక ధారణ స్టార్ట్ అవుతుంది, తర్వాత ధ్యానము. ఈ కోమటే స్టేట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ బతికున్న వాళ్లే అని డాక్టర్స్ చెప్తున్నారు. 30 ఏళ్ల బట్టి వాళ్ళు కోమాలో ఉన్నారు. ఏ ఇంద్రియము రెస్పాండ్ అవ్వదు వాళ్ళది, కేవలము లంగ్స్, హార్ట్, బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది. ఈ శ్వాస సూర్యుడు, చంద్రుడి మీద ఆధారపడి ఉంటుంది. అది ఎప్పుడు గుర్తుంచుకోండి మీరు, ఈ శ్వాస సూర్యుడు, చంద్రుడి మీద ఆధారపడి ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు అనేది మన బాడీ లాంగ్వేజ్ లో కుడి నాసిక, ఎడమ నాసిక, రైట్ బ్రెత్, లెఫ్ట్ బ్రెత్ మీద ఆధారపడి ఉంటుంది. ఏ విధంగా అయితే మన హృదయగ్రహం యొక్క జీవితము సూర్యచంద్రుడి మీద ఆధారపడింది, అలాగే ఈ పృథ్వీగ్రహం యొక్క, ఈ పృథ్వీగ్రహం అంటే దిస్ బాడీ, ఈ పృథ్వీగ్రహం యొక్క సూర్యచంద్రులు ఎవరు అంటే ఇడానాడి, పింగళానాడి. ఈ రెండు కలిస్తే అగ్ని ఉత్పన్నం అవుతుంది. అగ్ని అంటే మనకి ఎంత పిచ్చో అంటే నిప్పు అనుకుంటాం. అగ్ని అంటే నిప్పు కూడా, కానీ అగ్ని అంటే నిప్పు కాదు. అంటే ఆ మొత్తము ఋగ్వేదము, 4 వేదాలు చెప్పాను కదా, అది మళ్ళా మర్చిపోకండి మీరు. ఋగ్వేదము కళ్యాణకరమైనటువంటిది, సామవేదము ఆడుతో పాడుతో పనిచేయగలిగేటటువంటి టెక్నిక్, అధర్వేదము నిత్యావసారాలుగా ఎలా తీర్చుకోవాలో ఉపయోగపడేటటువంటి విద్య. యజుర్వేదము ప్రాక్టికల్, దాన్ని పొందటానికి నువ్వు చేయవలసినటువంటి ప్రాక్టికల్. ఈ వేదాలన్నిటికీ కూడా ఆది సూక్తం ఏమిటి అంటే అగ్ని సూక్తము. అది ఆది సూక్తం, ఇట్ ఈస్ ద బేసిస్, ఫౌండేషన్. అంటే అగ్ని సూక్తం చాలా మనకి అవగాహనకి రావాలి. ఇంకొక అగ్ని సూక్తంలో చెప్పబడేటటువంటి అగ్ని ఏ విధంగా అవుతే మన వేదాలలో చెప్పబడినటువంటి సూర్యుడు బాహ్య సూర్యుడు కాదు, మన పింగళాస్వరము. వేదాలలో చెప్పబడేటటువంటి చంద్రుడు బాహ్య చంద్రుడు కాదు, ఎడమ శ్వాసం. ఇంకొక వేదాలలో సూర్యుడు చంద్రుడు అనే మాట ఎక్కడొచ్చినా కూడా ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో దేని గురించి చెప్పబడుతోంది అంటే ఈ శ్వాస ఎలా ఉండాలని చెప్పబడుతుంది. అలాగే బాహ్య జగత్తులో ఉన్నటువంటి అగ్ని ఎప్పుడైతే మన లోపలికి వెళ్తుందో అది సుషుమ్న నాడిలో ప్రవహిస్తుంది, సుషుమ్నలో ప్రవహిస్తుంది. ఇంకా సూర్య చంద్రాగ్నిలోచన అనేటటువంటి పేరు అందుకొస్తుంది. ఈ సూర్య చంద్రాగ్నిలోచనలో చంద్రవిద్య యొక్క పరాకాష్ఠ అమావాస్య నాడు ఉంటుంది. చంద్ర విద్య యొక్క పరాకాష్ఠ అమావాస్య నాడు ఉంటుంది. సూర్య విద్య యొక్క పరాకాష్ఠ పూర్ణిమ నాడు ఉంటుంది. సూర్య విద్య యొక్క పరాకాష్ఠ పూర్ణిమ నాడు ఉంటుంది. ఈ శ్వాసను మార్చి ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పులు అధ్యయనం చేయటానికి ఈ శ్వాసలో మార్పులు రావాలి. డైరెక్ట్ గా రోజు ఉండేటట్టు ఉంటే మనం మామూలుగా బ్రీతింగ్ చేస్తే ఇలాగే ఉంటాం. మార్చుకోవాలంటే ఏం చేయాలి? బ్రీతింగ్ లో మారాలి. ప్రకృతిలో ఆ మార్పుడు సూర్యగ్రహణము చంద్రగ్రహణము అప్పుడు వస్తాయి ప్రకృతిలో. మీరు ఈ కోరిలేషన్ అర్థం చేసుకోగలిగితే అన్ని అర్థం అవటం మొదలెడతాయి మీకు. కోరిలేషన్ అర్థం అవుతుంది కదా, సూర్యుడు కుడిముక్కు, చంద్రుడు ఎడముక్కు, అగ్ని సుషుమ్న నాడి, మీరు మార్పులు తీసుకురావాలంటే బాహ్య జగత్తులో సూర్యగ్రహణం నాడైనా మార్పు వస్తుంది, చంద్రగ్రహణం నాడైనా మార్పు వస్తుంది, లేకపోతే మీకు తెలీదు. అంటే మన శరీరంలో మనం చేసేటటువంటి ప్రాణాయామము బాహ్య జగత్తులో సూర్యభేది ప్రాణాయామము చేస్తే సూర్యగ్రహణం అవుతుంది. అది శీతలి ప్రాణాయామాలు, శీతకారి ప్రాణాయామాలు లాంటివి చేస్తే చంద్రగ్రహణం అవుతుంది. తేడా అర్థమవుతుందా? అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని చంద్రగ్రహణము సూర్యగ్రహణాన్ని ఉపయోగించుకోగలిగినటువంటి వ్యక్తి అంటే ఎవడనమాట, శరీరంలో కుడి ఎడమ శ్వాసను ఉపయోగించుకోగలిగేటటువంటి వ్యక్తి యోగి అవుతాడు. అంతేక సూర్యగ్రహణము చంద్రగ్రహణము నాడు ప్రకృతి కూడా ప్రాణాయామం చేస్తూ ఉంటుంది కనుక ఆ రోజుల్లో మీరు చేసేటటువంటి శ్వాస నియమనము, కంట్రోల్ ఆఫ్ శ్వాస మాక్సిమం రిజల్ట్స్ ఇస్తుంది, బికాజ్ యు ఆర్ ఫ్లోయింగ్ విత్ టైం. ఈనాడు 6000 సంవత్సరాలలో జరిగే ప్రాణాయామము జరుగుతోంది. 17వ 3వ తారీఖున సూర్యగ్రహణం వచ్చింది. 17వ తారీఖున చంద్రగ్రహణం వచ్చింది. అగ్నికి ప్రతీక స్పిరిచువలిజం లో మార్స్, కుజుడు అగ్నికి ప్రతీక. లోహితంగా అని కూడా అంటాం, ద రెడ్ కలర్డ్ అంగారకుడు, పేరే అంగారం కదా, అంగారం అంటే మంట. అది మొన్న 23వ తారీఖున. అంటే ఈ మంత్ లో జరిగేటటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ ఏంటి అంటే సూర్యగ్రహణము వచ్చింది, చంద్రగ్రహణము వచ్చింది, 23వ తారీఖున కుజుడు మార్స్, అంతేత మార్చ్ అంటే ఏంటి, అగ్ని అంటే ఏంటి, శిశున్న. అందుకని 23వ తారీఖున నేను మిమ్మల్ని అంత కష్టపడి అందరినీ కూడా అగ్ని ప్రజ్వలన చేసుకోమని చెప్పాను. కానీ ప్రాసెస్ ప్రకృతిలో చాలా రోజులు ఉంటుంది. ప్రకృతికి మనకి తేడా ఉంది. సూర్యగ్రహణం కొన్ని సంవత్సరాల తర్వాత రావచ్చు, చంద్రగ్రహణం కొన్ని సంవత్సరాల తర్వాత రావచ్చు. కానీ మీకు సూర్యచంద్రగ్రహణము, అది ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి, అది ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు, కానీ రోజులో చాలా సార్లు వస్తుంది. చేతొచ్చిన వాడికి పొద్దున్న సాయంత్రం కలిపి 12 సూర్యగ్రహణాలు 12 చంద్రగ్రహణాలు వాడు ఉపయోగించుకోవచ్చు. మానవ శరీరంలో 24 అవర్స్లో 12 సూర్యగ్రహణాలు 12 చంద్రగ్రహణాలను ఉపయోగించుకోవచ్చు. అంటే రోజుకి ఎన్ని గ్రహణాలు, 24 గ్రహణాలు. ఆ 24 గ్రహణాలు శ్వాసకి సంబంధించినవి కనుక, శ్వాస మన ప్రాణాలను రక్షిస్తుంది కనుక, ఆ 24 గ్రహణాలను గాయత్రి మంత్రం యొక్క 24 అక్షరాలుగా మనం నేర్చుకుంటాం. ఇంకా అది చాలా పెద్ద సైన్స్ అక్కడ. కానీ ఆ సైన్స్ అంతా శ్వాస మీద ఆధారపడి ఉన్నది. ఎలక్ట్రిసిటీ మీదే కదా ఇన్ని ఆపరేటస్లు, 1 2 అసలుకి 1.5 వోల్ట్ తో రన్ అయ్యేటటువంటి బ్యాటరీ కూడా ఎలక్ట్రిసిటీ. అలాగా ఒక నార్మల్ వ్యక్తి శ్వాస మీదే ఉన్నాడు. సృష్టిని శాసించగలిగేటటువంటి సూర్యుడు చంద్రుడు అవన్నీ కూడా శ్వాస మీదే ఉన్నాయి కనుక ద ఎంటైర్ స్పిరిచువలిజం శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. ఆ శ్వాస మీద ఆధారపడినటువంటి ప్రకృతిలో కార్తీక మాసంలో చాలా యాక్టివ్ అవుతాయి అగ్ని విద్య. అందుకే కార్తీక మాసంలో పెట్టినటువంటి దీపాలు చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. మనం మర్చిపోయాం మన రిలిజియన్ యొక్క బ్యాక్గ్రౌండ్. మీరు రిలిజియన్ అంటే ఏమని చెప్పాను, ఆర్ట్ ఆఫ్ లివింగ్. మరి మర్చిపోకండి, మీరు ముస్లిం రిలిజియన్ అయినా క్రిస్టియన్ రిలిజియన్ అయినా ఆర్ట్ ఆఫ్ లివింగ్. అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే అన్ని రిలిజియన్స్ లో కామన్ కోర్ కనిపిస్తుంది, శ్వాస ఎలా ఉపయోగించుకోవాలి. అంతకంటే ఏ రిలిజియన్ లోనూ ఎక్కువ ఏం చెప్పబడలే, ఇదే చెప్పబడింది. అంచేత మీరు చాలా జాగ్రత్తగా ఈ నెలాఖరి లోపల మనం చేసే ప్రతి ప్రోగ్రామ్ కి కూడా చాలా చాలా ఎఫెక్ట్ ఎందుకుంటుంది అంటే, సూర్యగ్రహణము చంద్రగ్రహణము అగ్ని కుజుడు దగ్గరికి వస్తున్నాడు. అందుకు ఇన్ని క్లాసులు ఎలా ఉన్నా సరే ఒకళ్ళైనా ఇద్దరైనా ముగ్గురైనా మీరు ముందు క్లాసులోకి వచ్చేయండి, క్లాసులు పెట్టేసుకోండి, తర్వాత ఆలోచిద్దాం హౌ వీ విల్ డెవలప్ ఇట్. మనం డెవలప్ అవ్వకపోతే ఇంకో శ్వాస డెవలప్ చేస్తుంది. అందుకే దీని తర్వాత వచ్చే మాస్టర్ ఏంటి ఇప్పుడు అంచేత 10th వరకు కూడా హైదరాబాద్ లోనే ఉందామని నేను. ఈ లోపల సాయి సప్తాహము భాగవత సప్తాహము పూర్తి చేయాలి. ఎంత అవుతుంది అనేది ఇప్పుడు నేను చెప్పలేను. ఇచ్చంటే సాయి సప్తాహము భాగవత సప్తాహము మన యాంగిల్లో చెప్పుకోవాలి అంటే ఎంత టైం పడుతుందో మీరు ఊహించుకోండి. ఇంత ఈజీ కాదు కదా. ముందు అసలు మీకున్నటువంటి ఆ ట్రెడిషనల్ బ్లాకేజ్ ని ముందు బ్లేక్ చేయాలి. మేము పూజలు చేస్తున్నామండి, మేము స్పిరిచువలిస్టం అండి. ఏం చేస్తే మీరు స్పిరిచువలిస్ట్? ఇఫ్ యు నో హౌ టు లివ్ అండ్ ఎవరీ స్టెప్ ఎవరి సాధన మనం చేసి ఎట్టి తీసుకెళ్లాలి అంటే మిమ్మల్ని జీవించే కళ తీసుకెళ్లాలి. దానిలో 10 రోజులు చాలా ముఖ్యమైనటువంటి కృష్ణపక్ష త్రయోదశి, కృష్ణపక్ష చతుర్దశి, అమావాస్య, దాని తర్వాత వచ్చే పాడ్యమి ద్వితీయ, అలాగే పౌర్ణమికి ముందు వచ్చే శుక్లపక్ష తృతీయ. ఇందాక కృష్ణపక్ష త్రయోదశి, ఇప్పుడు శుక్లపక్ష త్రయోదశి. ఇక్కడ కృష్ణపక్ష చతుర్దశి, ఇక్కడ శుక్లపక్ష చతుర్దశి, ఇక్కడ అమావాస్య, ఇక్కడ పౌర్ణమి. ఇక్కడ శుక్లపక్ష 1-2, ఇక్కడ కృష్ణపక్ష 1-2. అంటే అర్థం ఏంటి, ఈ 5 రోజులు పింగళ నాడికి సంబంధించినవి, ఈ 5 రోజులు పూర్ణంకి వచ్చేటటువంటి 5 రోజులు మీకు కూడా శ్వాసను కంట్రోల్ చేస్తాయి. అమావాస్య తర్వాత దగ్గర వచ్చే 5 రోజులు పేడమనాశికను కంట్రోల్ చేస్తూ. ఇంకటి ఈ సంవత్సరం అంతా కూడా మనము ఈ 10 రోజులని ఉపయోగించుకోవటం విద్య నేర్చుకోవాలి. దీన్ని దశ మహావిద్యలు అన్నారు. సుతావిత, గాయత్రి అవి ఆ విద్య ఆ రోజుల యొక్క పేర్లు. ఇందులో ఇడానాడికి సంబంధించినటువంటి 5 విద్యలు ఏంటి, పింగళనాడికి సంబంధించినటువంటి 5 విద్యలు ఏంటి, ఈ విద్యల్ని తెలుసుకునేదాన్ని శ్రీ విద్య, ఆ విద్య యొక్క పరాకాష్ఠ చాలా స్పష్టంగా చెప్పబడినటువంటిది ఏంటి అంటే లలితా సహస్రనామం. దాని యొక్క సాధనాత్మకమైనటువంటి వివరణ దుర్గా సప్తశతిలో ఉంది. ఈ 5 రోజుల్ని ఎలా జీవించాలో చెప్పేటటువంటిది మహాభారతం. ఈ 5 విద్యలు మన పంచకోశాలని, మన 5 చక్రాలని, అంటే ఆజ్ఞాచక్రం ఆ రామాయణం రాసిన కాలంలో జాగృతం కాలేదు మనుష్యులకి. ఇంకంటే అది ఇంకో యుగం, దీని తర్వాత దీనికి 2 యుగాల ముందుది. అంతేత అక్కడ ఇంత విశేషంగా చెప్పబడలేదు. కానీ అక్కడ కూడా రావణాసురుడికి 10 చేతులున్నాయి, సారీ 10 తలలున్నాయి. ఇంకేత ఆ కాన్సెప్ట్ ఆఫ్ బ్రీదింగ్ అది మనం బయటకు తీసుకురావాలి యాజ్ ఏ కోర్స్. ఈ కోర్స్ ఎంతమంది అర్థం చేసుకుంటారు? ఇంట్రెస్ట్ ఉన్నవాడికి ఎవరికైనా అర్థం అయిపోతుంది. నుంచి అంటే హీజ్ బ్రీదింగ్. ఇంట్రెస్ట్ లేని వాడికి ఎంత చెప్పినా అర్థం కాదు. అంచేత ట్రెడిషనల్ దాంట్లో రేపు కృష్ణపక్ష చతుర్దశి, కృష్ణపక్ష చతుర్దశి అమావాస్య, పాడ్యమి విదియ, ఈ 5 రోజులు చాలా అద్భుతమైనటువంటి రోజులు. 30వ తారీఖు జరిగేటటువంటి యజ్ఞము త్రయోదశి నాడు పెట్టబడింది. చాలా ఆలోచించి పెట్టబడింది అది. అంటే ఇడాశ్వాస, ఇడా అంటే చల్లగా ఉండేది, లగ్జరీ, కోరికలు తీర్చేది, చేసేటటువంటి దానికి ఒక దీక్షగా మీరు 1 సంవత్సరం పాటు ఈ 5 రోజులు మేము చేసుకుంటాము అనేటటువంటి వాడు ఆ రోజు ఆ దీక్ష తీసుకోవచ్చు. నేను పబ్లిక్ గానే అనౌన్స్ చేస్తాను అది. ఆ రోజు ఆ మీటింగ్ అయిపోగానే, అంటే ఏంటి, ఆ యజ్ఞం అయిపోగానే ఆ యజ్ఞ వాతావరణంలో దీక్ష ఇవ్వబడుతుంది. ఇది మీరు 1 సంవత్సరం పాటు కంటిన్యూ చేయాలి. 1 సంవత్సరం పాటు ఎన్ని రోజులు కంటిన్యూ చేయాలి? ఈ 5 రోజులు కృష్ణపక్ష త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, దాని తర్వాత 2 రోజులు కృష్ణపక్ష పాడ్యని, కృష్ణపక్ష విద్య. ఈ మహాలక్ష్మి సాధనకి మనం ప్రకృతిలో మొదటిసారి అందించబోతున్నాం. అందుకనే లక్ష్మీదేవిని చంద్రుడి యొక్క చెల్లెలుగా చెప్తాం, సహోదరి. ఇదానాడి ఇది ఆ భాష మనకి తెలియక కన్ఫ్యూజ్ అవుతాం, సముద్రం నుంచి ఎలా పుట్టింది, ఏం పుట్టింది అని. ఇంతటి మహాలక్ష్మి సాధన ఒకటి గుర్తుంచుకోండి, నెక్స్ట్ పూర్ణిమ నాడు భాగవత సప్తాహం పూర్తి చేశాక నేను పూర్ణిమ దీక్షలు కూడా చెప్తాను. నేను పూర్ణిమ దీక్షలు అనేది గురు పూర్ణిమ అని, గురువు దగ్గరికి ఎలా ప్రయత్నించి వెళ్తారు మీరు అనేది అందులో చెప్పబడుతుంది. ఇక్కడేమో వనరులు, మహాలక్ష్మి సాధన అంటే వనరులు. మీకున్న వనరులు ఏంటి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఈ 10 వనరులను గురువు చెప్పిన మార్గంలో ఎలా ఉపయోగించుకోవాలి అనేది పూర్ణిమ నాడు చెప్పబడుతుంది. ఆ 5 రోజులు అంచేత పూర్ణిమ దీక్షలు, దాని తర్వాత ఈ అమావాస్య దీక్షలు, దీన్ని లక్ష్మీ దీక్షలు, గురు దీక్షలు అని కూడా అనుకోవచ్చు మీరు. దీనిని 1 సంవత్సరం పాటు మనం చేసుకోవటమే కాకుండా అనేక మందికి మీరు ఈ దీక్షలు ఇస్తూ ఉండాలి. ప్రతి నెలలో 2 సార్లు ఇవ్వచ్చు దీక్షలు. ఇప్పుడెప్పుడు? అమావాస్యకి 3 రోజుల ముందు, ఎందుకంటే వాళ్ళు రెడీ అవ్వాలి కదా. అంటే మీరు ద్వాదశి నాడు దీక్ష ఇచ్చేస్తే, శుక్లపక్ష ద్వాదశి నాడు పూర్ణిమ దీక్షలు, శుక్లపక్ష ద్వాదశి నాడు సారీ కృష్ణపక్ష ద్వాదశి నాడు మహాలక్ష్మి దీక్ష, ఇది 1 సంవత్సరం పాటు మనం చేయవలసినటువంటి పనులు. అప్పుడు మెల్లిమెల్లిగా మనం చెప్పుకోగలిగితే, ఇలాంటి క్లాసెస్ పెట్టుకోగలిగితే, ఇలాంటి క్లాసెస్ పెట్టుకున్నప్పుడు మీరు ఒక విషయం నేను మొన్నను కూడా చెప్పాను అక్కడ వైజాగ్ లో, వర్షం పడుతుంది, బురద ఉంది, దురదలోనే వాళ్ళందరూ కూడా తడుస్తూ యజ్ఞం చేసుకున్నారు. దీపాలు బాగానే వెలిగి ఇక్కడ కూడా నేను చెప్పింది ఏంటి అంటే, నేను ఇప్పుడు ఈ సంవత్సరం నేను పెట్టబోయేటటువంటి క్లాసెస్ కి ఎంత వీలవుతే అంత అటెండ్ కండి, అటెండ్ కాలేని వాళ్ళు మీ ఊళ్ళకి క్యాసెట్స్ తీసుకెళ్లి వినిపించండి. మీకు క్యాసెట్స్ వింటాం అనేటువంటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంకా రాలే. పాటలు వినటానికి డివిడీలు చూడటానికి టైం ఉంది, కానీ దాన్ని బట్టి మీరు చేసుకుంటున్నటువంటిది కార్మికల్లీ వీఆర్ లింక్డ్, దాన్ని మీరేం వేరు చేసుకోలేరు. అక్కడ మీరు మిస్ అయిపోతారు. ఇంకా చెప్పింది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ క్లాసెస్ ఇలా కంటిన్యూ చేస్తా నేను, అనేక ఊళ్ళల్లో చేస్తా, కానీ ఏ ఊళ్ళో ఏం చెప్తాను అన్నది న్యాచురల్ గా గ్రో అవుతూ ఉంటుంది కదా సబ్జెక్ట్. ఎందుకంటే ఇనీషియల్ స్టేజెస్ లో మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, నేను ఏ ఊరికి వెళ్ళినా ద్వాదశి నాటికి మీరు రాగలగాలి. సాధ్యమైనంత వరకు అది ఒక అలవాటు చేసుకోండి. అది రాలేరు అందరూ న్యాచురల్ గా, ఇట్ ఈస్ నాట్ సో ఈజీ ఇప్పుడున్న ఉద్యోగ ధర్మాలు దాంతో. అప్పుడు మీరేం చేయాలి, మీ ఊరు నుంచి కనీసం ఒకళ్ళో ఇద్దన్నో అక్కడికి వెళ్లేటట్టు చూసుకోండి. వెళ్తే వాళ్ళు ఏం చేయాలి, వినాలి, విన్నాక క్యాసెట్స్ తీసుకుని వినిపిస్తూ, నా వాయిస్ తో వినిపిస్తూ ఉంటుంది కదా, ఆ బీట్స్ అన్ని అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తుండండి. క్యాసెట్స్ పెట్టండి, బీట్స్ ఇచ్చేయండి, క్యాసెట్స్ ఇచ్చండి, బీట్స్ ఇచ్చేయండి. కానీ ఆ దీక్ష ఆ రోజు ఇస్తాం, ఇంతకంటే ముందు ఈ థియరీ వెళ్తూ ఉంటుంది. ఇది నేను ముందు ఇంట్రొడక్షన్ గా చెప్దాం అనుకున్నది. వెరీ క్లియర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, బ్రీదింగ్, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, సూర్యగ్రహణము, చంద్రగ్రహణము, అమావాస్య, పూర్ణమి, ఇది బేసిక్స్. ఈ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తూ మొట్టమొదట మనం యుగ సంధి అనేటటువంటి మాట గుర్తుంచుకోండి. ఈ యుగ సంధి 6000 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి యుగ సంధి, మీనరాశి నుంచి కుంభరాశికి వెళ్లేటటువంటి యుగ సంధి అన్నది గుర్తుంచుకోండి. యాంగిల్ గుర్తుంచుకోండి. తర్వాత ఇన్ డెప్త్ స్టడీ మీరు చేసుకోవాలి. కానీ మీనరాశి అంటే ఏమిటి, కుంభరాశి అంటే ఏమిటి? మీనరాశి అంటే ట్రెడిషన్ ప్రకారం నడిచేటటువంటి మానసిక స్థితి, పూర్వీకులు చెప్పినటువంటి పద్ధతిలో జీవించగలిగేటటువంటి మానసిక స్థితి, అథారిటీ చెప్పినట్టు వినేటటువంటి మానసిక స్థితి, ఇది మీనరాశి. కుంభరాశి 1850 నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ రివోల్ట్ అగేనెస్ట్ అథారిటీ, ఎందుకు చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప చేసేదానికి విలువ ఉండదు. రాషనలైజేషన్, దాన్ని సైన్స్ అంటాం మనం. అది ఇప్పుడు జరుగుతున్నటువంటి రాశి. అంతట దీనికి ముందున్నటువంటి మీనరాశి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఇప్పుడు పెడితే ఈ యుగానికి చెందినవి కాని కనుక దానికి విలువ ఉండదు. కనుక గురుగారు మిగతా వాళ్ళందరూ కూడా సైంటిఫిక్ రిలీజియన్, వైజ్ఞానిక ఆధ్యాత్మిక, కానీ వైజ్ఞానిక అనేటటువంటి పదాన్ని మీరు అవగాహన చేసుకోలేకపోతున్నారు. వైజ్ఞానిక అంటే ఏంటి అర్థం మీకు తెలిసిపోయాలి. నేను ఈ సిచ్యువేషన్ లైట్ వెలుగుతుంది, ఇప్పుడు మీరు అది పెట్టారు, సౌండ్ పోయింది, అది పాడైపోయింది అనుకోలేదు మీరు, ఏమనుకున్నారు అంతేట కనెక్షన్ సెట్ చేస్తే. అది స్పిరిచువలిజం లో కూడా రావాలి. మీ బ్రీదింగ్ రెగ్యులేట్ చేసుకోగలిగితే సృష్టిని తారుమారు చేసేయవచ్చు అనేటటువంటి సైన్స్ తెలియాలి. తెలిసి చేసిన దాన్ని యజ్ఞము అంటాం మనం. యజ్ఞము అంటే దీపం వెలిగించటం మాత్రమే కాదు, ఆహుతులు వేయటం అనే కాదు. అందుకే ద్రవ్య యజ్ఞ, స్తపో యజ్ఞ, రకరకాలైనటువంటి యజ్ఞాలు అంటారు. అందులో జప యజ్ఞము నేను, శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా ఏం చెప్తాడు అంటే యజ్ఞాలలో జప యజ్ఞము నేను. జపము అంటే తెలిసి చేసేటటువంటి జపము అని. దాన్నే కబీర్దాస్ ఏమని చెప్తాడు, కర్మేతో మాలాఫిరే జీపిరే ముఖుమాహి మహువాతో చెనుదుస్ఫిరే యహతో సుమిరన్న. సుమిలన్ అంటే స్మరణ. ఇది కాదు స్మరణ, కర్మేతో మాలాఫిరే. చేతిలో ఏం జరుగుతుంది? కర్మేతో మాలాఫిరే జీవిఫిరే ముఖమాహి, నాలిక ముఖంలో తిరుగుతుంది. మాల తిరుగుతుంది, నాలిక తిరుగుతుంది. మనువాతో చేస్తే మనసు ఎక్కడ పోతుంది? గాయత్రి మంత్రం యొక్క అర్థం మీద కానీ ఎక్కడో పోతుంది. మనువాతో చేస్తే యహతో సుమిరన్ నాహి, అంచేత జపం చేస్తూ తదర్థ భావనం అంటాడు పతంజలి. దాని అర్థభావన అనేసరికల్లా అది యజ్ఞం అవుతుంది. అదే యుగ సంధి, అదే ఈశ్వరేచ్ఛ కూడా. భగవంతుడు అలాంటి వాళ్ళు కావాలనుకుంటున్నారు కనుక ఇప్పుడు మేము పూర్వకాలంలో చెప్పిన సాధనలన్నీ చేస్తున్నామంటే అది యుగ ధర్మానికి సంబంధించింది కాదు కనుక. ఇప్పుడు పాత ఫోర్డ్ కారు ఏదో ఉందనుకోండి మీ దగ్గర ఉంది, కానీ దాంట్లో ఏదైనా పార్ట్ మీకు కావాలంటే దొరుకుతుందా? ఇప్పుడు దొరకదు. అలాగే మీరు పాతకాలపు యజ్ఞాలు, పాతకాలపు జపాలు, పాతకాలపు అలవాట్లు అన్ని చేసుకుంటూ మేము అదే విధంగా చేస్తాము అంటే చేసుకోండి, డజన్ మ్యాచ్ అయ్యాలి. కానీ ఈ కాలంలో అవి పలకం పలకకపోయేసరికల్లా మీకేమనిపిస్తుంది? అసలు సై జేస్తిది దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి, మస్జిద్ ఎందుకు వెళ్ళాలి, అసలు దీనివల్ల ఏం లాభం? కారణం ఏంటి అంటే ఆ ఈశ్వరేచ్ఛ యొక్క యుగసంధి మీకు అర్థం అవటం లేదు. మీనరాశి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? కుంభరాశికి వెళ్ళాలి. ఆ సీక్వెన్స్ అర్థం చేసుకోండి. దాని తర్వాత యుగ బాధ్యతల యొక్క అవగాహనలో యుగము అంటే ఏమని చెప్పాను నేను, వే ఆఫ్ థింకింగ్. యుగ సంధి అంటే కాన్షియస్నెస్ ఒక ఆలోచన విధానం నుంచి ఇంకో ఆలోచన విధానానికి మారటం. ఇంట్లో తల్లిగాను తండ్రిగాను కుటుంబ సభ్యుడిగా ఆలోచిస్తూ ఉంటాడు. ఆఫీస్కి వెళ్తే కుటుంబ సభ్యుడిగా ఆలోచించడు. క్లబ్కి వెళ్తే, స్పోర్ట్స్కి వెళ్తే, అంటే డిఫరెంట్ యాక్టివిటీస్, డిఫరెంట్ మైండ్ సెట్. ఒక యాక్టివిటీ నుంచి ఇంకో యాక్టివిటీకి వెళ్ళాలంటే మధ్యన ఒక న్యూట్రల్ స్థితి రావాలి. ఆడుకుంటున్నవాడు క్లాస్లోకి వెళ్ళాలి అంటే ముందు ఆట ఆపాలి, క్లాస్లోకి వెళ్ళాలి. క్లాస్లోకి వెళ్తూ ఆడుకుంటూ ఉన్నాడు అనుకోండి వాడు, ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఫులిష్నెస్, అది సాధనలో చేసేటటువంటి పరిపూర్ణమైనటువంటి ఫులిష్నెస్ ఏంటంటే ఈ చేంజ్ ఆఫ్ కాన్షియస్నెస్. మొన్న వైజాగ్ లో ఒక చేంజ్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేస్తారు మాస్టర్, అది మాకు ఎలా చాటొస్తుంది? నీ అంత అబద్ధం చెప్పేవాళ్ళని నేను ఎక్కడా చూడలేదు. కాన్షియస్నెస్ లో వాళ్ళకి మార్పు రాదుట. నీకు ఎప్పుడైనా వచ్చిందా కాన్షియస్నెస్ లో మార్పు? ఎప్పుడు వచ్చింది? నువ్వు ఉన్నావు, నీ అల్లుడు అక్కడ ఉన్నాడు, నీ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు, నీ కూతురు ఇక్కడ ఉంది, ముగ్గురితో ఒకేలా మాట్లాడతావా? మరి మూడు చేంజ్ ఆఫ్ కాన్షియస్నెస్ వచ్చాయి కదా, మరి అది ఎలా అని నన్ను అడిగితే నేనేం చెప్పేది? ఉన్నా కదా, భర్తతో ఒకలాగా మాట్లాడతాం, ఆడబొట్టుతో ఒకలాగా మాట్లాడతాం, అత్తయ్యతో ఒకలాగా మాట్లాడతాం. మరి ఇవన్నీ చేంజ్ ఆఫ్ కాన్షియస్నెస్ కావా? మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంజ్యూస్ చేసుకోగలరా, చేసుకోలేరా దాన్ని? మరి ఏది చేసుకోలేదు. అందుకని చేతనత్వ విజ్ఞానం తెలియాలి మీకు. యు ఆర్ ఆల్రెడీ దేర్. అందుకే తమాషా ఏం చెప్తాడంటే కృష్ణుడు వాళ్ళు ఉద్ధవ గీతలో చెప్తాడు, మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అక్కడికి రీచ్ అయ్యాక మీకు భలే నవ్వు వస్తుంది. లాఫింగ్ బుద్ధా దానికి ప్రతీక. ఆ స్థితికి రీచ్ అయ్యాక ఈ సమాధి అది మీకు నవ్వు ఎందుకు వస్తుందంటే ఇది నా దగ్గర ఆల్రెడీ ఉందిగా అనిపిస్తుంది. కానీ తెలియటం లేదే, ప్రకృతిలో ఉన్నటువంటి విచిత్రత అది. అంచేత యుగ బాధ్యతల అవగాహన ఏంటి అంటే ఆ చేంజ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారాలి? మీనరాశి నుంచి కుంభరాశికి మారాలి. ఆ కుంభరాశికి మారటానికి మనం చేయవలసినటువంటివి మూడు ముఖ్యమైనటువంటి పనులు ఉన్నాయి. ఆ కాన్షియస్నెస్ లో మార్పు వచ్చేస్తే చాలు. ఒకటి కోఆపరేషన్, నాట్ కాంపిటీషన్. బాధ్యత ఏంటి అంటే కోఆపరేట్ చేయటం నేర్చుకోండి, కలిసి ఉండటం నేర్చుకోండి. కానీ కోఆపరేట్ చేయటం అంటే ఒకడు పని ఒకడు చేస్తూ ఉంటే, ఒకడు మేస్త్రి ఇక్కడ ఇటుక పెడుతూ ఉంటే ఆ పది మంది వచ్చి ఆ ఇటుక అక్కడ పెట్టాలని ట్రై చేశారనుకోండి, బలంగా ఉంటుంది. ఇల్లే ఈ జన్మలో కాదు, అసలు ఎప్పటికీ పూర్తి కాదు. కోఆపరేషన్ అంటే ఏంటి? హలో ఒక పని టువర్డ్స్ ద సేమ్ గోల్. కోఆపరేషన్ అది సహజీవనము, సహవాసము. మీరు విన్నా వినకపోయినా నేచర్ చావుగొట్టి చెవులు మూసి, ఒకప్పుడు మేము రాజాది రాజులము, నేను చెప్పినట్టే ప్రపంచం అందా వినాలి అనే ఆ ట్రెడిషనల్ ఆస్పెక్ట్ నుంచి వాటన్నిటినీ కూడా సెల్స్గా మార్చేసింది. మొన్న మా తమ్ముడు చెప్తున్నాడు వైజాగ్ లో కాశీలో గంగకి అటువైపు కాశీ రాజుల గొప్ప ప్యాలెస్ ఉండేది. మాకు అక్కడికి వెళ్ళటానికి కూడా భయం వేసేది దానికి చోడగారిలో. నౌ ఇట్ ఈస్ ఏ తాజ్ రెసిడెన్సీ హోటల్. తేడా మీనరాశి కుంభరాశి తేడా అర్థమవుతుందా? హోటల్కి వెళ్ళాక మీ ఇష్టం వచ్చింది ఏం లేదు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మీరు కోఆపరేట్ చేసుకోవటమే. ప్రకృతి చెప్పేసింది మనం నేర్చుకోవటం లేదు. అప్పుడు ఏం చేసింది, హోటల్స్ ని వైద్యాలయాలుగా మారుస్తుంది, కార్పొరేట్ హాస్పిటల్స్ గా మారుస్తుంది. బికాజ్ యువర్ మైండ్ ఈస్ డిసీజ్, యువర్ బాడీ ఈస్ డిసీజ్. కుంభరాశి అంటే అది అంతా ఒక చోట దొరకటం. మార్కెట్స్ ఇప్పుడు ఒక చోట వెళ్తున్నాయి, హైదరాబాద్ సెంట్రల్ టైందో. నాకు ఒక హోటల్లో ఒక స్మాల్ ఐటమ్ చాలా ఇష్టం. అది ఎందుకు నేను చెప్పను అంటే, ఓసారి ఎందుకో మాట వచ్చి ఒక ఇంటికి వెళ్ళాను అనంతపూర్లో. వాళ్ళు కాకరకాయ కూర చేశారు. కాకరకాయ కూర ఎవరికి నచ్చదు, నాకు నచ్చదు. కానీ వాళ్ళు కాకరకాయ కూర చేశారు కదా, వెళ్ళాను నేను. చాలా బాగుందండి మీరు చేసిన కాకరకాయ కూర అన్న. అంటే నాకు తెలీదు కొంప అంటుకున్నాయి అక్కడ అవి. ఆవిడ కాకరకాయ కూర చేయటంలో చాలా స్పెషలిస్ట్ కదా, అంతే మాస్టర్ ఇస్తున్నారు కదా, మా స్పెషాలిటీ చూపిద్దామని ఆవిడ కాకరకాయ కూర చేసింది. ఇంకా నేను అనంతపూర్లో ఉన్నన్నాళ్ళు నాకు రోజు కాకరకాయ కూర. కానీ అక్కడతో ఆగిందా, ఇప్పటికీ చాలా మందికి మాస్టర్ కాకరకాయ కూర అంటే ఇష్టం. అది జరిగి 20 ఏళ్ళు అయింది. అంతే సమ్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్, అది వదిలేద్దాం అది. ఇంకేత ఈ యుగ ధర్మంలో అసీక్వెన్స్ అర్థం చేసుకోండి. కింగ్స్ ప్యాలెస్ బికమింగ్ ఏ హోటల్ అండ్ దెన్ ఏ కార్పొరేట్ హాస్పిటల్. మీకు అర్థమవుతే ఈశ్వరేచ్ఛ అర్థమైపోతుంది. అది ఎవరు అర్థం చేసుకోవటంలే, భక్తులు ఎక్కువైపోతున్నారు, సాధకులు ఎక్కువైపోతున్నారు, గురువులు ఎక్కువైపోతున్నారు. కానీ ఈ యుగ సంధి ఈశ్వరేచ్ఛ దాంట్లో ఈ లలితా సహస్రనామాలు, ఈ గాయత్రి యజ్ఞాలు ఎలా ఉపయోగపడతాయి తెలిస్తే యు బికమ్ ద కంట్రోలర్. ఇంకటి యుగ బాధ్యతలు అవగాహన అర్థమైంది కదా. ఫస్ట్ ఏంటి అంటే కోఆపరేషన్, అది చాలా ఇంపార్టెంట్. నో కాంపిటీషన్. కానీ అన్ఫార్చునేట్లీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా తయారు చేస్తుంటే పక్కవాడి కంటే నీకు ఎక్కువ మార్కులు రాదు. అసలు కోఆపరేషన్ అందులో ఉండాలి. కానీ సైన్స్ లో కోఆపరేషన్ ఉంది. సైన్స్ లో ఒకడు చేసిన ఎక్స్పెరిమెంట్ రెండో వాడు చేయడు. రీసెర్చ్ చేయదలుచుకుంటే దే గో ఫర్ లిటరేచర్ సర్వే. లిటరేచర్ సర్వే అంతా చేసిన తర్వాత అందులో తమాషా ఏంటి, ఎవడైనా ఏదైనా కాస్త కరెక్ట్ గా కనిపించింది ఏదైనా ఉంటే ఇమీడియట్ గా పేపర్ లో పబ్లిష్ అయిపోతుంది. సైంటిఫిక్ జర్నల్స్ అందరికీ తెలిసిపోతుంది, వెదర్ ఇట్ ఈస్ ఎ రష్యన్ అకాడమీ ఆర్ ఎ బ్రిటిష్ అకాడమీ. అంటే అకాడమీ అంటే అర్థమైంది కదా, రీసెర్చ్ అకాడమీ. కోఆపరేషన్, ఆ కోఆపరేషన్ వల్ల సైన్స్ అంతా డెవలప్ అయింది. స్పిరిచువలిజం లో అన్ఫార్చునేట్లీ అసలు కోఆపరేషనే కాదు, అసలు గోలే లేదు. వై యు ఆర్ ప్రేయింగ్ యూ డోంట్ నో, వై యు ఆర్ మెడిటేటింగ్ యూ డోంట్ నో, వై యు ఆర్ ఆసనాలు ప్రాణాయామాలు మనం ఎందుకు ఇస్తున్నాము ఏమి తెలియదు. కానీ దాన్ని ఏమంటాం, అష్టాంగ యోగ విద్య. అంగము అంటే అర్థం ఏంటి, పార్ట్ ఆఫ్ ద బాడీ. ఆ అంగం లేకపోతే యు ఆర్ హ్యాండిక్యాప్. అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధిలో ఏది లేకపోయినా యు ఆర్ హ్యాండిక్యాప్. ధ్యానం చేస్తే చాలదా అని చాలా మంది అడుగుతారు నన్ను. ఇంకా అసలు అష్టాంగ యోగ విద్య అంటే ఏంటో తెలిస్తే కదా వాళ్ళతో నేను చెప్పేది. వాదిస్తే గుర్తుందా ఉన్న అసలు లేదంట, నాదేం పోయింది. మీకు చెప్పడానికి నాకు టైం సరిపోతే ఎవడో అలా స్టైలిష్ గా వచ్చి అష్టాంగ యోగ విద్య అంటే కోఆపరేషన్, మ్యూచువల్ కోఆపరేషన్ ఆఫ్ ఆల్ ద 8 పార్ట్స్ ఆఫ్ ద బాడీ, దాన్ని అష్టవస్తువులు అన్నారు. ఈ మ్యూచువల్ కోఆపరేషన్ ఫిజికల్ ప్లేన్ లో జరిగితే భీష్ముడు అంటాం, స్పిరిచువల్ ప్లేన్ లో జరిగితే కృష్ణుడు అంటాం. అందుకే వీడు అష్టమ గర్భుడే, వాడు అష్టమ గర్భుడు. అష్టాంగ యోగ విద్య యొక్క పరాకాష్ఠ అన్నమాట. అండ్ ఇద్దరు మృత్యుంజయులే. భీష్ముడికి తను చావాలనుకుంటే చూస్తాడు, కృష్ణుడు చావాలనుకుంటే చనిపోయాడు. అంటే ఈ యోగ విద్య అంతా ఏమీ అర్థం చేసుకోకుండా ఈ ఆర్గనైజేషన్స్ లో నేను అందుకే ఏం చెప్తాను, ఈ గోయింగ్ టు ఎనీ ఆర్గనైజేషన్ యూ డిస్కస్ దేర్ ది సేమ్ స్పీచ్ ఇన్ దేర్ నేమ్. దీనికి ఏదో ఒక పేరు ఉంటుంది, సూఫీలో మౌలవి అంటాం లెక్చరర్ని. దాని తర్వాత ఏంటి, మురాద్, పీర్ మురాద్ యోగిని అంటాం. అంటే యోగ విద్య తెలిసిన వాడిని అక్కడ పీర్ అంటాం. సబ్జెక్ట్ మాత్రమే తెలిసి యోగ విద్య తెలియని వాడిని ఔలియా అంటాం. పేర్లలో తేడా అర్థమవుతున్న కోఆపరేషన్ మొట్టమొదటి కండిషన్. యుగ బాధ్యతల అవగాహనలో ఆర్ యూ ఏబుల్ టు కోఆపరేట్? కోఆపరేషన్ నేర్చుకోకుండా మీరు ఎంత గొప్ప సాధకుడైనా వేస్ట్. అది ఈ యుగానికి పంచిన వారు మీరు కారు. న్యూటన్ ఎంత గొప్పవాడైనా, వి డోంట్ నో కేరింగ్ వాడు ఎంత గొప్పవాడైనా కావచ్చు, ఇంకేంటే ఈ యుగానికి దట్ ఈస్ నాట్ నెసరీ. ద మెకానికల్ అప్రోచ్ టువర్డ్స్ లైఫ్, న్యూటన్ ఏం చెప్పాడు అంటే ద వరల్డ్ ఈజ్ ఎ మెషిన్. కానీ ఇప్పుడున్న సైంటిస్ట్ తెలుసు వీ కాంట్ డిఫైన్ ఇట్. తేడా అర్థమవుతుందా? అంచేత మీరు చేసేటటువంటి సాధనలు, ఎస్పెషల్లీ ఇప్పుడున్నటువంటి పుస్తకాల్లో చెప్పబడినటువంటి విద్య అంతా కూడా ట్రెడిషనల్. ట్రెడిషనల్ అంటే నాన్ కోఆపరేషన్ చెప్తుంది. అది యూ డోంట్ కోఆపరేట్, మీ దేవుడు వేరు నా దేవుడు వేరు. మతాల గురించి నేను మాట్లాడుతున్నా, మీ ఇళ్లలోనే. నేను బయటకు వస్తే మా ఇంట్లో దేవుడికి ఎవడు భోజనం పెడతాడు అని అడుగుతాడు పిచ్చివాడు. ఆ దేవుడు పెడితేనే కదా నువ్వు తినేది. ఎంత ఫూలిష్ ఐడియా అది, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. పూజలు సామూహికంగా జరగాలి. వినాయకుడిని సామూహిక పూజ చేయటం మొదలెట్టిన తర్వాతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వినాయకుడు పూజ కాదు చేయవలసింది సామూహికంగా, సంథింగ్ ఎల్స్. ఆ కామన్ సెన్స్ లేదు. కానీ సామూహికంగా చేయటం అనేది ఓకే కదా, అది కోఆపరేషన్. రెండోది ఏంటి, డిస్క్రిమినేషన్. యూ షుడ్ డిస్క్రిమినేట్, వివేకం ఉండాలి. అంటే షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ కంటే లాంగ్ టర్మ్ ప్రాఫిట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనే లాజిక్ డిస్క్రిమినేషన్. డిస్క్రిమినేషన్ అంటే వివేకము, కోఆపరేషన్ డిస్క్రిమినేషన్. లక్ష రూపాయలు ఎంతో ఇచ్చి ఇంజనీరింగ్ ఎందుకు చదివిస్తాం? లక్ష రూపాయలు తక్కువ ఎందుకు చదివిస్తాం? లాంగ్ టర్మ్ లో కొన్ని లక్షలు వచ్చి పడతాయి, కొన్ని కోట్లు వచ్చి పడతాయి. కానీ సింపుల్ డిస్క్రిమినేషన్ యోగ విద్య మన పిల్లలకి నేర్పాలి అని లేదు. లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ఉపయోగపడుతుంది. అది లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ఉపయోగపడేటటువంటి ఏకైక సాధన ఏంటి అంటే యోగ విద్య. అది మన పిల్లలకి, మనకి ఎంత అర్థమైనా పిల్లలకి నేర్పాలని లేదు. పిల్లల్ని కుర్చీలో కూర్చొనివ్వకండి, పద్మాసనంలో నేల మీద స్ట్రైట్ గా కూర్చోబెట్టండి. ఎంతమంది మన పిల్లలు కదా నేర్పుతున్నాం. మా ఆయన వింటలేదండి, మా ఎక్స్పైర్స్ అది వింటలేదండి, మేము ఎలా చేసేదండి, నేనేం చేయలేను. డిస్క్రిమినేషన్ అంటే అర్థమవుతుందా? బహుని మే వ్యతీతాన్ని జన్మాని తవచార్జున తామ్యహం వేద సర్వాణి నష్టం వేత్త పదంతప. యమ నియమ ఆసన ప్రాణాయామాలు చేసే వాళ్ళకి వాళ్ళ పూర్వజన్మలు తెలిసిపోతాయి. మరి మేము చేస్తున్నాం కదా మాస్టర్, మీరేం చేస్తున్నారు? మీరు యమ నియమ ఆసన ప్రాణాయామాలు కుంభరాశిలో చేయవలసినట్టు చేయటంలే, మీనరాశిలో చెప్పిన పదాలు హఠయోగ ప్రదీపికలు, ఇంకా లేకపోతే ఇంకా అంటే మూన్ చైన్ లో ఉన్నటువంటి పుస్తకాలు తీసుకొచ్చి దాని ప్రకారం చేస్తామంటే ఎక్కడ కుదురుతుంది? పాత కాలపు మోడల్లో ఉన్నటువంటి కారు తీసుకొచ్చి దాన్ని బాగా మీరు డ్రైవ్ చేయగలిగితే, ఇప్పుడేదో కొత్తగా కంప్యూటర్ ఓరియంటెడ్ కార్ వచ్చేస్తుంది. అంటే అసలు నువ్వు వెళ్ళి డెస్టినేషన్ స్విచ్ నొక్కితే చాలు, కుదురుతుంది రెండింటికి సామ్యం, రెండు కార్లే. అంచేత మన పిల్లలకి మనం ఇది నేర్పించగలిగినప్పుడు, మన పిల్లవాళ్ళని వాళ్ళు చదువు మానిపించి ఇది నేర్పించగలిగినప్పుడు నువ్వు కుంభరాశిలోకి ప్రవేశించావు. ఇచ్చేంటే నువ్వు మార్కులు వేయగలిగే వద్దే, లాంగ్ టర్మ్ గోల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని షార్ట్ టర్మ్ గోల్ డిస్క్రిమినేషన్. మూడవది ఇంటిగ్రేషన్, సమన్వయం. ఆ సమన్వయం యొక్క ఫార్ములా ఏంటి అంటే నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. సైన్స్ లో అది బాగా చేసుకుంటారు వాళ్ళు. ఓ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిపోతే వాళ్ళు అందులో నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ కావాల్సినటువంటి పాయింట్స్ తీసుకుంటారు. అంటే ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిందా లాభం అయిందా, ఇంటిగ్రేషన్. అంటే పనికొచ్చే పార్టీ తీసుకుంటాం, పనికి రందు వదిలేస్తాం. ఇవి మూడు లక్షణాలు యుద్ధ బాధ్యతలు. ఏంటో గుర్తున్నాయి కదా ఇప్పుడు మీకు, కోఆపరేషన్, డిస్క్రిమినేషన్, ఇంటిగ్రేషన్. దీన్ని డిఐసి అను, సిఐడి అను గుర్తుంచుకోవచ్చు నేను. కోఆపరేషన్, ఇంటిగ్రేషన్, డిస్క్రిమినేషన్. సిఐడి ఈజీగా గుర్తుంచుకోగలరు నేను. యూ కెన్ బికమ్ ఏ సిఐడి ఇన్ నేచర్. సిఐడి ఏం చేస్తాడు, రహస్యాలను తెలుసుకుంటాడు అంతే కదా. అంచేది ఈ మూడు మీలో ఉంటే ప్రకృతి యొక్క రహస్యాలు ఓపెన్ అప్ అవుతాయి. అంతే కోఆపరేషన్, ఇంటిగ్రేషన్, డిస్క్రిమినేషన్ అని పెట్టుకోండి, ద సిఐడి ఆఫ్ కుంభరాశి. యుగ బాధ్యతల అవగాహన తర్వాత యుగాగ్రత, మీకు తెలిసినంత మాత్రాన్ని సరిపోదు, యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్. ఇప్పుడు అర్థమైంది ఏమి చెప్పాను నేను, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ స్పిరిచువలిజం. అది నిరంతరం గుర్తుంచుకోండి మీరు. దానికి మీరు పేరు ఏదైనా పెట్టుకోండి, పేరు నుంచి గందరగోళం పడకండి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ దేని మీద ఆధారపడి ఉంటుంది, ద వే యు బ్రీద్. ఆర్ట్ ఆఫ్ లివింగ్ మొత్తము శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. యూ కెన్ క్రియేట్ థింగ్స్ బై బ్లోయింగ్. కేవలం గాలి వదిలి మీరు దేన్నైనా సృష్టించుకోవచ్చు, దేన్నైనా మీ నుంచి దూరం చేసేసుకోవచ్చు, దేన్నైనా మీ దగ్గరికి తీసుకురావచ్చు. మాకు ఆ విద్య నేర్పుతారా మాస్టర్? మళ్ళా మీరు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. యు ఆర్ ఆల్రెడీ డూయింగ్ ఇట్. నాకు ఆ గ్లాస్ ఇక్కడికి తీసుకురా అన్నాను అనుకోండి, దేన్ని యూజ్ చేశాను నేను, వర్డ్స్నా శ్వాసనా? మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. నాకు గ్లాసులో మంచినీళ్ళు కావాలి, తేకండి. నేను ఉదాహరణ చెప్పాను, నేను నాకు గ్లాసులో మంచినీళ్ళు కావాలి, వెండి గ్లాసులో మంచినీళ్ళు కావాలి. అంటే వెండి గ్లాసులో మంచినీళ్ళు తెస్తారు కదా. అంటే నేను అన్న మాట ఏం చేసింది, నేను కదలకుండా వస్తువుని నా దగ్గరే తీసుకొచ్చింది. మరి నా యొక్క మాట నన్ను నేను కదలకుండా మౌంటైన్ ని మూవ్ చేస్తుంది అంటే మీరు ఎందుకు నమ్మరు? నేనేం కదలలేదుగా, మీరు కదిలి ఉండొచ్చు. మిమ్మల్ని ఎవరు కదిపారు? నా మాటే కదా. కానీ మాట శ్వాస లేకుండా రాదు. గాలి వదిలేసి మాట్లాడడానికి ట్రై చేయండి సార్, మళ్ళీ గాలి పీల్చుకోకూడదు మీరు, ఇంపాసిబుల్ కదా. లాజిక్ అర్థమవుతుంది కదా. కానీ మీరు చేయగలిగేవన్నీ ఎన్నో జన్మలు బట్టి నేర్చుకున్నారు కనుక అది విచిత్రత అనిపించటంలే, లేకపోతే అది మ్యాజిక్కే మీరు చేస్తాను. అది బోర్డు బ్లాక్ బోర్డు అది లేకుండా నేను ఇలాగా రెండు సున్నాలు చుట్టి ఇలా ఒక గీత, ఇలా ఒక గీత గీసి ఇలా అన్నాను అనుకోండి, ఎవరిని ఎవరి బొమ్మ గీశాను? బ్లాక్ బోర్డు లేదు, చేతులు గాల్లో తిప్పానంటే మీకు గాంధీ అర్థమైపోయింది. ఈజ్ ఇట్ నాట్ మ్యాజిక్? కానీ ఇది అందరికీ అర్థమైపోతుంది కనుక, ఈ లెవెల్ ఆఫ్ మ్యాజిక్ అందరికీ వచ్చేసింది కనుక ఇట్ ఈజ్ నాట్ మ్యాజిక్. అందుకే మ్యాజిక్ లో వాడు మొట్టమొదటి చెప్పేది ఏంటంటే, తెలిసిపోతే అసలు అక్కడ మ్యాజిక్ లేదు. ఇఫ్ యు నో ఇట్ దేర్ ఈజ్ నో మ్యాజిక్. అంచేత యుగ అగ్రదూతలుగా మీరు ఏ మ్యాజిక్ నేర్చుకోవాలి? ఏ మ్యాజిక్ నేర్చుకోవాలి? క్రియేషన్ త్రూ బ్రెత్. ఇక్కడ మొత్తం మ్యాజిక్ సృష్టి రహస్యం అంతా ఏంటి అంటే త్రూ బ్రెత్. అంచేత గాడ్ బ్రీద్డ్ లైఫ్ అంటాడు. బైబుల్. ఈ సృష్టి అంతా భగవంతుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే అని మన వేదాలు చెప్తుంది. అంటే ఎవడో భగవంతుడు చేసింది కాదు, నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలే ఈ సృష్టిని క్రియేట్ చేస్తున్నాయి. అంచేత ఈ సృష్టిని ఎవరు మార్చగలరు? నువ్వే మార్చాలి అని గురుదేవులు చెప్పారు అనుకోండి, మనం మారితే యుగం మారుతుందని ఆరోటమే, నినాదాలు ఇచ్చేసుకోవటమే. నినాదాలు ఇవ్వటం తప్పు కాదు, కానీ ఆ నినాదాలు ఏంటో అర్థం కాకుండా ఇన్నేళ్ల బట్టి చేస్తున్నామే అది తప్పు. ఇంకంటే డిస్క్రిమినేషన్ లేదు, డిస్క్రిమినేషన్ వివేకము, వివేకం లేదు. ఎందుకు అంటున్నావు అంటే నువ్వు మారాలి అంటే ఏం మార్చుకోవాలి? నీ శ్వాసను మార్చుకోవాలి, ఎంటైర్ శ్వాసని మీద మీరు కాన్సన్ట్రేట్ చేసుకోగలిగితే చాలు, యుగ అగ్రదూతలుగా మీరు అది చేసి చూపించండి. కానీ యుగ అగ్రదూతలుగా చాలా మంది వచ్చారు, కానీ మనం ఎంత మూర్ఖులము అంటే వాళ్ళు మన ముందు అది చేసి చూపిస్తున్నా కూడా మేము అది నేర్చుకోం. నర్మదా నది ఒడ్డు నుంచి ఇసుక తీసి బంగారంగా ఇచ్చేటటువంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు మీకు తెలిసినా తెలీదా? ధూమేవాలి బాబా తెలుసు కదా, చచ్చిపోతున్న వాళ్ళని బతికించిన వాళ్ళని తెలిసినా తెలీదా? పట్టుబట్టలు నిప్పులో వేసేసి బూడిదైపోయాక మళ్ళా ఆ పట్టుబట్టలు తీసి ఇచ్చేవాళ్ళని వాళ్ళు ఎప్పుడైనా ఇది చాలా గొప్పది మీరు చేయలేదు అని అన్నారా? మరి మీరెవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్లేది అడిగారా? వాళ్ళు యుగ అగ్రదూతలు, యుగ అగ్రదూతలు ఎప్పుడు అలాగే ఏడుస్తారంటే, చచ్చిపోయాక వాళ్ళకి దేవాలయాలు మీరు కట్టించవచ్చు, అది మన మూర్ఖత్వం యొక్క నిదర్శనాలే అంతే, మన తెలివితేటల యొక్క నిదర్శనాలు కాదు. అంటే యుగ అగ్రదూతలుగా మీరు అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళ దగ్గర ఆ విద్య నేర్చుకోండి. మీ కోరికలు తీర్చుకోవటానికి మీకు అంతుండదు ఎప్పుడైనా, కోరికలు ఎప్పటికీ తీరవు, ఎవరి కోరికలు పూర్తిగా ఎప్పటికీ తీరవు. మీరు చచ్చిపోయి ఇంకో జన్మ ఎత్తి, చచ్చిపోయి ఇంకో జన్మ ఎత్తి, చచ్చిపోయి ఇంకో జన్మ ఎత్తుతో ఉండండి. మీకు ఎంసెట్ టు ఎంసెట్ మీ జీవితాలు వెళ్లాల్సిందే, అంతకంటే ఎక్కువ కోరికలు మీకు రావు, చెయ్యరు, దానికి ఎండ్ లేదు. అంతేత ఈ యుగ అగ్రదూతల బాధ్యత ఏమిటి? వాళ్ళ జీవితాలు చూసి, వాళ్ళ చరిత్రలను చూసి, వాళ్ళలాగా మనము అవ్వచ్చు. పొలిటీషియన్ చూసి నేను పొలిటీషియన్ అవుదామని అనుకోవటంలే. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఒక పొలిటికల్ మీటింగ్ వెళ్ళిపోతాడు, అక్కడ ఇందిరాగాంధీ స్పీచ్ అని ఇన్ఫైన్ అయిపోయి, రామకృష్ణ ఇవాళ నుంచి నేను పాలిటిక్స్ లోకి వెళ్ళిపోతున్నాను నన్ను మాట్లాడించకంటాడు. ఈ లోపల అనూప్ జలాటో ప్రోగ్రామ్ వస్తుంది, ఇమీడియట్ గా రాదు, రెండు మూడు నెలల తర్వాత. అప్పుడేమంటాడు, ఏమైపోతాడు వాడు? ఈ లోపల క్రికెట్ టూర్నమెంట్ ఏదో వస్తుంది, ఏ తెందుల్కరో ఎవడో వస్తాడు అక్కడ, అప్పుడు వాడు ఏమైపోతాడు? ఇంతకి వాడు ఏమవ్వడు, వచ్చిన వాడు ఏంటంటే వాడు ఏమవ్వడు, అవుదాం అనుకుంటూ ఉంటాడు. అలా మీరు అనుకుంటూ ఉండకండి. యుగ అగ్రదూతలు కండి అంటే అర్థం ఏంటి అనుకోకండి. ఏం చేయాలి? చెయ్యాలి. ప్రయత్నిస్తారా? భవిష్యత్తులో ఇలా ముందుకు ఎవడవుతే వెళ్తాడో భవిష్యత్తులో వాడు అద్భుతమైనటువంటి పాత్రలు పోషిస్తాడు. ఇక్కడ ప్రతి చాప్టర్ కి పైన ఒక బొమ్మ ఉంది, ఈజిప్షియన్ బొమ్మ ఉంది. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, 90% ఆఫ్ స్పిరిచువల్ లో ఇంట్రెస్ట్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒకనొక కాలంలో ఈజిప్షియన్ లో ఏమంటారు అని పురోహితుల్ని, ఈజిప్షియన్ పురోహితుడికి పేరేంటి? పురోహితుడు. ఈజిప్షియన్ టెంపుల్స్ లో పేరు గుర్తు రావటం లేదు నాకు. అక్కడ పురోహితులుగా పనిచేసాం మనం. అక్కడ రెండు టెంపుల్స్ ఉండేవి, ద టెంపుల్ బ్యూటిఫుల్, ఈ రెండోది ద టెంపుల్ ఆఫ్ వర్క్స్, వర్క్స్ బ్యూటిఫుల్. ఆ టెంపుల్లో పూర్వకాలంలో ఉండేటటువంటి మనుషుల్లో రెండు తలకాయలు, ఐదు తలకాయలు, రెక్కలు, చేతులు ఉండేటటువంటి యుగం ఉండేది. రామాయణ కాలంలో మనం చదువుతాం కదా, పిచ్చి 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 ఆకృతులు ఉన్నాయి. ఆ టెంపుల్ బ్యూటిఫుల్లో ఆకృతుల్ని సరిచేసేవారు. టెంపుల్ ఆఫ్ వర్క్స్ దానికి ఏదో టెక్నికల్ పేరుంది, ఈజిప్ట్ లో నాకు గుర్తులేదు. టెంపుల్ ఆఫ్ వర్క్స్ లో ఏంటి, ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ నేర్పేవారు. దానికి సంబంధించినటువంటి బొమ్మలు ఇవంతా కూడా మీ దగ్గర బుక్స్ ఉన్నాయి కదా. అంచేత నేను అడ్వైజ్ ఇచ్చాను, ప్రతిరోజు కూడా రాత్రి మీరు ఆ బొమ్మను చూస్తూ పడుకోండి, ఇంత కళ్ళు మూసుకుని ఆ బొమ్మ మీకు చాలా చిత్ర విచిత్రమైనటువంటి స్థితులకి తీసుకెళ్తుంది. అంచేత ఆ బొమ్మలు క్యాజువల్ గా ఏం వేయబడలేదు. నేను ఏ పని చేసినా క్యాజువల్ గా ఉండదు. అలాగే ఇక్కడ చింతన మనలకు సూచనలు. ఇప్పుడు భవిష్యత్తులో అద్భుతమైన పాత్రలు అనేటటువంటి పేజీ 13 చూడండి. చూసారా మొదటి పాయింట్, యుగధర్మ శపథము తీసుకుని పుట్టాము. ఎడ్గర్ కేసీ అట్లాంటిక్ పీరియడ్ లో వారే మళ్ళీ ఇప్పుడు పుట్టుకొస్తున్నారు. అదే ఇందాక నేను ఇప్పుడు మీకు చెప్పాను, ఈజిప్షియన్ కాలంలో పుట్టినటువంటి వాళ్ళు మళ్ళీ వస్తున్నారని. ఎడ్గర్ కేసీ పుస్తకాలు చదివితే ముఖ్యంగా ద ఆరిజిన్ అండ్ డెస్టినీ ఆఫ్ మ్యాన్ అని ఎడ్గర్ కేసీ పుస్తకం ఉంది. ఎడ్గర్ కేసీ ఈజ్ నాట్ ద ఆథర్, అది గుర్తుంచుకోండి. ఎవడో రాస్తాడు. ఎడ్గర్ కేసీ పుస్తకం అంటే నా ఉద్దేశము ఎడ్గర్ కేసీ చెప్పినటువంటి మాటల్ని పుస్తకంగా రాసిన వాళ్ళు అని. మంచిగా గబుక్కుని పుస్తకాలు షాప్కెళ్లి ఎడ్గర్ కేసీ రాసిన పుస్తకం అని అడగండి. ఎడ్గర్ కేసీ రాసిన పుస్తకం అంటే మీకు దొరకదు. ఎడ్గర్ కేసీ ఆన్ ఆరిజిన్ అండ్ డెస్టినీ, ఆరిజిన్ అండ్ డెస్టినీ ఆఫ్ మ్యాన్ అని ఒక అద్భుతమైనటువంటి పుస్తకం ఉంది. అది ఎంత ఖరీదైనా మీరు తెప్పించుకోండి. మన వాళ్ళను వాళ్ళను అడిగితే తెప్పించబడతారు వాళ్ళు మీకు. ఎడ్గర్ కేసీ ఆన్ ఆరిజిన్ అండ్ డెస్టినీ ఆఫ్ మ్యాన్, అందులో రామాయణ కాలం గురించి ఉంది. రామాయణం అని చెప్పడు, ఆయన లుమేరియా అని చెప్తాడు. వాళ్ళ భాష వాళ్ళది. కృష్ణుడి కాలాన్ని అట్లాంటిక్ పీరియడ్ అని చెప్తాడు. దాని తర్వాత ఈ వాక్యములు చదువుతున్న పాఠకులు తమ అదృష్టాన్ని గుర్తించాలి. ఏం పొందారో గమనించుకోండి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే ఏమి కోల్పోతారో తెలుసుకోండి. ఇప్పుడు సిఐడీలు అవ్వాలి మీరు అని చెప్తున్నాను. రాజ విద్య రాజదీయం. అంతే, నేను ఏమవ్వాలని చెప్తున్నాను? సిఐడీలు అవ్వాలి. అంటే ఎలా? అలాగే మీరు జీవించలేకపోయారనుకోండి, కోల్పోయినట్టు అవకాశం. భారతదేశం మహాభారతంగా ఎలా మారుతుందో తెలుసుకోవాలి. మహాభారతంగా అంటే యుద్ధాలు ఎలా జరుగుతున్నాయో అని కాదు. ఇండియా నుంచి గ్రేటర్ ఇండియా, గ్రేటర్ ఇండియా నుంచి మొత్తము ఈ పృథ్వీ, ఈ సంస్కృతి, ఏ సంస్కృతి? శ్వాస మీద సృష్టి ఆధారపడి ఉంది. దాన్నే శాస్త్రము అంటాం. అస్త్రము అంటే పనిముట్టు. శ్వాసను పనిముట్టుగా ఉపయోగించుకోవటం శాస్త్రం. మర్చిపోయాం మనం అసలు ఆ మాటలు కూడా. ఇక్కడ మీరు గ్రామర్ వ్యాకరణం చూడకండి. మీరు ఏ వ్యాకరణంతో చెప్పి, ఇక్కడ వ్యాకరణం కాదు, దాని అర్థం అది. నైట్రిక్ ఆక్సైడ్ అంటే NO1 రాస్తే నైట్రిక్ ఆక్సైడ్ లో ITRHC ఎక్కడుందండి, XIDE ఎక్కడుంది అని అడగటం లే. NO1 రాస్తే అర్థం ఏంటి? నైట్రిక్ ఆక్సైడ్. అలాగే శాస్త్రము అంటే అర్థం ఏంటి? శ్వాసను అస్త్రముగా ఉపయోగించుకునేటటువంటి విద్య. అంచేత భారతదేశం మహాభారతంగా ఎలా మారుతుందో ఈ యుగ పిలుపు. ఈ యుగ పిలుపు ఒకటి అర్థం చేసుకోండి. ఇప్పుడున్న రిలీజియస్ లీడర్స్ అందరూ కూడా అనేక జన్మల నుంచి వాళ్లతో సంబంధం ఉన్న వాళ్ళని ఒక చోట చేర్చుకుంటున్నారు. లేదా ఈ యుగ పిలుపు, ఓకే, ఈ యుగ పిలుపు అర్థం చేసుకోండి. ఇట్స్ ఆర్ రిలేటెడ్ టు ఎనీ రిలీజియస్ ఆర్గనైజేషన్, సో కాల్డ్ రిలీజియస్. ఇరా మిమ్మల్ని పిలుస్తోంది. ముఖ్యంగా ద వెల్ రికగ్నైజ్డ్ మాస్టర్స్ సివివి బ్లావెట్స్ కి. అంటే థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు, అరవిందో సొసైటీ. ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవటం. యువర్ కాల్డ్ బై దెమ్. అంటే ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చినట్టు. సీట్ వచ్చాక చాలా మంది చదవరు. చాలా మంది నా బాహ్య గుర్తు 1964 లో నేను చరిపించిన వచ్చిన మే, నేను గుంటూరులో ఉన్నప్పుడు చాలా మంది మా పెద్దనాన్న గారు అక్కడ డాక్టర్ ముక్కాము నమలేశ్వరరావు గారు గుంటూరులో, చాలా మంది తల్లిదండ్రులు ఆయన దగ్గరకు వచ్చి ఏడ్చేవారు. మా వాడు డాక్టర్ చదువుతున్నాడండి, ఇంజనీరింగ్ చదువుతున్నాడండి. అప్పుడేదో ఉండేది, అక్కడ అడవిలోకి తీసుకెళ్ళిపోయేది రాడికల్స్. వాళ్ళ వెర్రిలో పడి చదువు మానేసి ఎక్కడికో పోతున్నారు వాళ్ళు. ఇంజనీరింగ్ కాలేజీలో సీట్స్ ఉంది, అది చదవకుండా ఏం చేస్తున్నారు? అలాగే మీరు ఈ రిలీజియస్ ఆర్గనైజేషన్స్ లో చేరి అసలు ఆ ఆర్గనైజేషన్ ఏ పర్పస్ కి ప్రపంచంలో అవతరించిందో, సిఐడి ఏంటో అది, వాట్ రోల్ ఆఫ్ సిఐడి ఇట్ హ్యాస్, ఆల్ ఆర్గనైజేషన్స్ అంతే కదా మా కోఆపరేషన్, డిస్క్రిమినేషన్, ఇంటిగ్రేషన్, ఏ ఆర్గనైజేషన్, ఎనీ కంపెనీ దీని మీద బేసిస్ ఏంటి అంటే ఆ యుగ పిలుపుని అర్థం చేసుకోండి. అంటే ఏంటి మీకు అర్థం అవ్వాలి, అక్కడ ఆ రిలీజియస్ ఆర్గనైజేషన్ ఏ విధమైనటువంటి హౌ టు లివ్ అనేటటువంటి విధానం నేర్పుతుంది, అది గుర్తుంచుకోండి. యు ఫర్గెట్ అబౌట్ రిలీజియన్ మా క్లాసెస్ లో, వీఆర్ నాట్ ఎట్ ఆల్ వరీడ్ అబౌట్ ఎనీ గురు ఎనీబడి, వీఆర్ ఓన్లీ వరీడ్ అబౌట్ టు లెర్న్ హౌ టు బ్రీత్. హౌ టు బ్రీత్ మీద మీ లైఫ్ డిపెండ్ అవుతుందని జువాలజీ చెప్తుంది. ఫాస్ట్ గా బ్రీతింగ్ వస్తే తక్కువ బతుకుతాం, స్లో బ్రీతింగ్ వస్తేనే ఎక్కువ బతుకుతాం అన్నది అసలు ఇట్స్ ఎ వెల్ ప్రూవ్డ్ సైంటిఫిక్ ఫ్యాక్ట్. అండ్ ఎవ్రీవన్ వాంట్స్ టు లివ్ ఏ లాంగ్ లైఫ్, అర్థమవుతుంది కదా. కానీ ఎవరు కూడా హౌ టు బ్రీత్ నేర్పుతున్నారా? ప్రాణాయామం చేసేవాళ్ళు కూడా నేర్పటం లేదు, ఇన్ఫెక్ట్ ప్రాణాయామం చేసేటటువంటి వాళ్ళు హౌ టు బ్రీత్ నేర్పటం లే. హౌ టు బ్రీత్ అంటే ఇట్ షుడ్ బి న్యాచురల్ ప్రాసెస్. కానీ నువ్వు ఎప్పుడైతే ప్రాణాయామంలో రిథమ్ తీసుకురావటానికి ట్రై చేస్తావు, కౌంట్స్ ఎప్పుడైతే పెడతావు, ఏమవుతుంది? రిథమ్ పోయిందిగా, ప్రయత్నం ఉంటుంది. సహజం కర్మ కౌంటేయ సదృశ్యమతి నచ్చజేత్, డైరెక్ట్గా కృష్ణుడు చెప్తాడు సహజం అంటే నీతో పాటు పుట్టినది, నీతో పాటు పుట్టింది బ్రీదింగ్. పుట్టే నువ్వు బ్రీదింగ్ లేదనుకో నువ్వు చచ్చావు అనమాట, అవుతు నువ్వు అవునా కదా. అంతే సహజ కర్మ ఏంటి అంటే బ్రీదింగ్. ప్రాణాయామం పేరుతో దాన్ని అసహజం చేస్తున్నాము, దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి? ఆ యాంగిల్లో క్రియాయోగ మొత్తం వెళ్ళింది లారీ మాసేకరి. కానీ ఇప్పుడు లారీ మాస్టర్ యొక్క క్లాసెస్ లో ఏమవుతుందో మరి ఐ డోంట్ నో. అంటే ఐ నో వాట్ దే ఆర్ డూయింగ్, బట్ ఐఎమ్ నాట్ సపోజ్ టు నో వాట్ దే ఆర్ డూయింగ్. ఇంచేత నేను చేయగలిగేది ఏం లేదు. పాయింట్ అర్థమవుతుంది కదా. ఇంచేత ఆ లాజిక్ అర్థం చేసుకోండి. యుగ పిలుపు వీళ్ళందరూ వచ్చి మన గురుసత్తా ఎక్స్ప్రెస్ గా నేను చాలా జాగ్రత్తగా పాయింట్ చేశాను. చాలా రీసెంట్ గా కొత్త గ్రూప్ ని యాడ్ చేశాను ఈ మధ్యనే. ఎవరా కొత్త గ్రూప్? చాలా ఆలోచించి యుగ పిలుపుకి అవసరం ఏమో అది. క్యాజువల్ గా ఆశామాషగా ఏదో దొరికిన వాళ్ళని అవన్నీ పెట్టలేదు. మొత్తం అష్టాంగ యోగ విద్యకి యుగ పిలుపు యొక్క ఫోర్ రన్నర్స్ గా వాళ్ళు మీకు దర్శనం ఇస్తారు. అంతేత నాతో పేజీ నెంబర్ 15 చూడండి. గురువు గారు ఏం చెప్తున్నారు అంటే పేజీ నెంబర్ 14 లో చూడండి, బ్లాక్ గాయత్రి మాత యజ్ఞపిత. గాయత్రి అంటే ఏమని అర్థం చేసుకోమని చెప్పాను, దాంతరాయతీ గాయత్రి రక్షించేది అంటే బ్రీదింగ్. యజ్ఞము అంటే ఏం చెప్పుకున్నాను, తెలిసి బ్రీత్ చేయటం. ఇంతటి ఇవి రెండు నేను ఆధారం చేశాను. గాయత్రి మాత యజ్ఞపితలను తీసుకుని 15 పేజీలో ఏం చెప్పారో చూడండి. నాతో సన్నిహిత సంబంధం కలిగిన జాగ్రత్త ఆత్మతో గాయత్రి పరివార రూపంలో నాకు చాలా దగ్గరగా వచ్చారు. నాకు చాలా దగ్గరగా వచ్చారన్నారు తప్ప నా వారయ్యారు అల్లేవాళ్ళు. స్పిరిచువలిస్ట్ యొక్క మాటల్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దగ్గరగా శారీరకంగా దగ్గరగా ఉండటం వేరు, నాలెడ్జ్ పరంగా దగ్గరగా ఉండటం వేరు. శారీరకంగా దగ్గరగా ఉన్నంత మాత్రాన అసలు గుర్తించకపోవచ్చు కూడా. అందులో శారీరకంగా దగ్గరగా ఉంటే నా అనుభవం కూడా సొంత అనుభవం ఏంటి అంటే యూ జస్ట్ కాంట్ కోఆపరేట్, దూరంగా అయిపోతేనే కోఆపరేట్ చేయగలరు. అందుకనే ప్రాబబ్లీ ఐ ఫైండ్ ఆల్ ద మాస్టర్స్ లీవింగ్ దేర్ బాడీ. ఇంకా వాడు బాడీ వదలలేదంటే అసలు వాడు మాస్టర్ కాదేమో అని నాకు ఇప్పుడు పెద్ద డౌట్ వస్తుంది. ఇంచేత గాయత్రి మాత యజ్ఞపిత, నాతో సన్నిహిత సంబంధం కలిగిన జాగ్రత్త ఆత్మలు గాయత్రి పరివార రూపంలో నాకు చాలా దగ్గరగా వచ్చారు. అంటే ఇంకా మిగతా వాళ్ళు ఎవరు దగ్గరగా రానట్ట ఈ ఆర్గనైజేషన్ లో ఇది బేసిస్ గా పట్టుకున్నారు. సివిడి డ్రావిడ్స్ కి ఇంకోటి ఏదో బ్యాగ్ పట్టుకున్నారు. ఏంటి అక్కడ పెట్టుకున్నది? ఇన్వల్యూషన్ అండ్ ఎవల్యూషన్. యు ఆర్ ప్లేసింగ్ ద ఇవల్యూషన్ ఆఫ్ మ్యాటర్. చాలా స్పష్టంగా చెప్పింది. అది ఎక్కడ చదువుకుంటున్నాం మనం? ఇంకైతే ఈసారి నేను చెప్పబోయేటటువంటి భాగవత సప్తాహంలో ద్వాదశ రాశి చక్రము, ఏడు గ్రహాల యొక్క ఎఫెక్ట్ చెప్పబోతున్నాను. ఏడు గ్రహాలు అంటే ద సెవెన్ రూట్ రేసెస్, ఏడు మనువులు, ఏడు ఇంటి ఏడు పద్నాలుగు మనువులు కాలచక్రంలో ఎలా వెళ్తారు ఆ భాగవతం నేను చెప్తాను. కానీ కృష్ణ జన్మ దాని గురించి డైరెక్ట్ గా అది సంకేతాత్మకంగా రావచ్చు. అది మూడో తారీఖు నుంచి మొదలెడదామని అనుకుంటున్నాను నేను. అది రాత్రుడు చెప్తే సాయి పొద్దున చెప్తా, సాయి చరిత్ర పొద్దున చెప్తే. ఇందుకు సిద్ధిసాయి చరిత్రలో ఈ భాగవతం ఎలా రిఫ్లెక్ట్ అయిందో మీకు తెలియాలి. అప్పుడు అందరి గురువుల్లో ఎలా రిఫ్లెక్ట్ అయిందో మీకు తెలిసిపోతుంది. ఇంకైతే మీరేం గాబరా పడక్కర్లేదు, ఇది చేయలేదు అది చేయలేదు, నన్ను ఏ ఆర్గనైజేషన్ కి చెందాను, నేను ఆ ఆర్గనైజేషన్ కి చెందాను అని. ఏదో ఒక ఆర్గనైజేషన్ లో ఆ పిలుపు మీరు అందుకున్నారా, ఆ ఆర్గనైజేషన్ ఏదైనా మొట్టమొదటి ఏం చెప్తుందంటే కోఆపరేషన్, రెండోది ఏం చెప్తుంది డిస్క్రిమినేషన్, మూడోది ఏం చెప్తుంది ఇంటిగ్రేషన్. దాని తర్వాత పేజీ నెంబర్ 17 లో చూడండి, పేజీ నెంబర్ 17 లో చింతన మననలకు సూచన. గాయత్రి మంత్రము, గాయత్రి యజ్ఞముల ద్వారా జాగృతాత్మను వెతికే ప్రక్రియ. ఇదేంటి? శ్రీరామ్ శర్మ ఆచార్య గ్రూప్ అవుతే, అరవిందో గ్రూప్ అవుతే దేంతో వెతుకుతారు ఆయన? అరవిందో గ్రూప్ సావిత్రి, సావిత్రి అర్థం అవుతేనే అరవిందో యొక్క స్పిరిట్ అర్థం అవుతుంది. బ్లావిట్స్ కి ఫిలాసఫికల్ సొసైటీ అయితే సీక్రెట్ డాక్టరీ. శ్రీరామకృష్ణ పరమహంస చెప్పండి, ఇప్పుడు బుక్ పేరు చెప్తున్నాను కదా, ఆయన ఏం చేశాడో నేను అడగలే. ఈ వెతికే ప్రక్రియ, జాగృతాత్మలు అంటే మేము ఈ విధంగా జీవిస్తాము అనుకుని వచ్చినటువంటి ఆత్మలను వీళ్ళు ఎలా దగ్గరికి తీసుకోగలుగుతారు? సావిత్రి చదివితే ఆ యాంగిల్లో వెళ్తావు, సీక్రెట్ డాక్టర్ని చదివితే ఫిలాసఫికల్ సొసైటీ యాంగిల్లో వెళ్తావు. మరి రామకృష్ణ పరమహంస యాంగిల్లో ఏం చేస్తే వెళ్తారు? ఇస్ దేర్ ఎనీ బుక్? దే ఆర్ నాట్ బుక్స్. ఇప్పుడు సీక్రెట్ డాక్టర్ ఐ హ్యావ్ ప్రిస్క్రైబ్ లేమ్మా, బట్ వన్ సింగిల్ బుక్. ఇప్పుడు సీక్రెట్ డాక్టర్ అంటే టూ వాల్యూమ్స్ లో ఉంటుంది బుక్స్ కాక, కానీ సీక్రెట్ డాక్టర్ ఈజ్ వన్ వాల్యూమ్. దాన్ని చదివినటువంటి వాళ్ళు వెతికే ప్రక్రియ, థియోసాఫికల్ సొసైటీ ద్వారా గురువులు తన వాళ్ళని వెతుక్కుంటారు. అరవిందో తెలియాలి అంటే సావిత్రి ప్రక్రియ. మన రామకృష్ణ పరమహంసకి క్వశ్చన్ మార్క్ తెలీదు, మనకేముందో తెలుసా? కథామృతం సింగిల్ బుక్ కాదు కదా, అనేక మంది భక్తులు జీవించేది. రామకృష్ణ పరమహంస కథామృతం అంటే ఆయన ఎలా జీవించాడు, కానీ సావిత్రిలో అరవిందో ఎలా జీవించాడో లేదు, సీక్రెట్ డాక్టర్లో బ్లావిట్స్కి ఎలా జీవించిందో లేదు. ఇంకేత అది మీకు హోంవర్క్ కింద అనమాట, మీరు డిస్కస్ చేసుకోండి. రామకృష్ణ పరమహంస యాంగిల్లో వెళ్ళాలంటే వాట్ సింగిల్ బుక్ యూ హ్యావ్ టు రీడ్. ఇంకెవరున్నారు? రమణ మహర్షి, జిల్లేలముడు. జిల్లేలముడు అమ్మ షీ హాజ్ నాట్ రిటన్ ఎనీ బుక్, కానీ రమణ మహర్షి ఒక బుక్ రాశాడు. అదేదో చూసుకోండి, అది ఒక బుక్ రాశాడు. అది రమణ మహర్షి రాయలేదు, రమణ మహర్షి రాసింది ఒక బుక్ ఉంది. ఇంకా ఎవరు? లహరీ మహాశయ, లహరీ మహాశయ వాళ్ళు రాసింది ఒక బుక్ ఉంది. అది వాళ్ళ ఆత్మ కదమ్మా, అది ఒక బుక్ ఎలా అవుతుంది? ఆ బుక్ లహరీ మహాశయ భగవద్గీత మీద శాస్త్రానికి పరంగా భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. 700 శ్లోకాలను 700 రకాల శ్వాసగా చెప్పాడు ఆయన. అంటే ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క శ్వాసగా. శ్వాస ఎన్ని రకాలుగా ఉంటుంది? మొదట రేచకం, తర్వాత బాహ్య కుంభకం, తర్వాత పూరకం, తర్వాత అంతకుండకం. ఎనిమిది ఎనిమిది అక్షరాల నాలుగు చరణాలలో, నాలుగు ఎనిమిది ముప్పై రెండు అక్షరాలలో అశాస్త్ర జ్ఞానం అంతా అందజేయబడింది అందులో. ఇందాక నేను చెప్పాను వాక్యకి శ్వాసకి చాలా దగ్గర సంబంధం ఉంది అని. అంటే ప్రతి శ్లోకంలోనూ ఈ యాంగిల్ ఉంటుంది. మొదట ఏముంటుంది? వివేచకం. ఫస్ట్ ఎయిట్ లెటర్స్ వివేచకం, తర్వాత బాహ్య కుంభకం, తర్వాత పూరకం, తర్వాత అంతర్కుంభకం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే. నీ శ్వాస ఎక్కడ ఉండాలి? ధర్మక్షేత్రంలో ఆచారయోగ్యమైనటువంటి శ్వాస వదలాలి. సమవేత యూచ్ఛ. బాహ్య కుంభకంలో ఏం చేయాలి? ఇలాంటి కోరిక ఉన్నటువంటి వాళ్ళు, యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నవాళ్ళు సమవేత ఒకటోడు చేరాలి. తర్వాత మామక పాండవాశ్చైవ. ఏ శ్వాస పడితే ఆ శ్వాస తీసుకోకు. నీ శ్వాస అయినా అవ్వాలి సెల్ఫిష్, లేకపోతే పాండవుని శ్వాస. చూసుకుని లోపల ఏం జరగాలి? అంత కుంభకంలో కిమ కురువత సంజయ. శ్వాస విధానం టెక్నిక్. ఉదాహరణ ఎందుకు చెప్తున్నాను అంటే, అంత లోతుగా ఉన్నటువంటి సైన్స్ ని మీరు ఎంత చీప్ గా చేసేసి ఓం గుర్భో స్వాహ ఓం స్వాహ, లేకపోతే శ్రీమాత శ్రీ మహారాజి శ్రీమద్ సింహాసనేశ్వరి అని చదివేసాం మేము, పారాయణలు చేసేసాం. తప్పని నేను అంటే అలాగా ముందు ఆకర్షింపబడతారు. ఆకర్షింపబడ్డాక దీస్ డీపర్ క్లాసెస్, దీన్ని మిస్టరీస్ అంటాం మనం, దీక్షలు అంటాం మనం, ఇనిషియేషన్స్ అంటాం. దానికి తగిన వాతావరణం మనం ఇక్కడ ఏర్పరచుకోవటానికి మీరు కలిసి ఎలా చేయగలరు? ఇంకా ఒక గురువు శిష్యులు ఇక్కడ సరిపోరు, అందరు గురువు శిష్యులు కావాలి. కోఆపరేషన్ ఉంటే తప్ప చేయలేము మనం. అంతేత దిస్ ఈస్ సంథింగ్ విచ్ హాజ్ నెవర్ బీన్ డన్ బిఫోర్ బై ఎనీ గురువు. అది మీకు తెలియాలి. అది ఆ యాంగిల్లో కాకుండా మళ్ళా ఇక్కడ మీరు ఆసనాలు ప్రాణాయామాలు నేర్చుకుని వెళ్ళారనుకోండి, లాభం లే. వేకువ జామున కోడికూత గురుదేవులు అంటే ఏమిటి? విశిష్ట కార్యక్రమాలు చేసి దీక్ష పూనుట. డైరెక్ట్ గా నేను ఇది చెప్తాను. నేను మీకు టైం చూసుకోండి, కంటిన్యూ చేసేలా ఇంకో పదిహేను నిమిషాలు. గురు సత్తా ఆవేదన. వాళ్ళు గురువులందరూ కూడా ఒక లక్ష్యంతో పుడతారు. ఏమిటా లక్ష్యం? మీనరాశిలో గత ఆరు వేల సంవత్సరాల నుంచి వాళ్ళతో ఉన్నటువంటి ఆత్మలు ఈ జన్మలో పరాకాష్ఠకు చేరుకోవాలి. ఎందుకంటే మీనరాశిలో ఉన్నటువంటి గురువులు కుంభరాశిలో మనం ఎలా ప్రవర్తించాలో దానికి తగిన ట్రైనింగ్ ఇస్తూ వచ్చారు. బిల్లిబిల్లిగా 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 బిల్లిబిల్లిగా. ఇంకా వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటారు? మొట్టమొదట వాళ్ళు కోరుకునేది ఏంటి అంటే, వాళ్ళతో పాటు ఇన్ని వేల సంవత్సరాలు బట్టి పుట్టిన వాళ్ళు వాళ్ళతో పాటే అవతరించాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్. ప్రతి గురువు అదే అనుకుంటాడు కదా. వన్ ఆఫ్ ద రీజన్స్ అన్నాను, ద రీజన్ అనలే, అది గుర్తుంచుకోండి. ఎప్పుడైతే ఆ జాగృతాత్మలు పుట్టాల్సినటువంటి టైం 1850 నుంచి అరౌండ్ ఎమర్జెన్సీ పీరియడ్ దాటిపోయిందో, ఫ్యామిలీ ప్లానింగ్ హెస్ బికమ్ ద ఆర్డర్ ఆఫ్ ద డే. అండ్ ఇంకోటి కూడా ప్రమాదం పొంచి ఉంది, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. గురువుల యొక్క ఆవేదన తెలియని వ్యక్తులు ఎక్కువైపోతే దే విల్ సీ దట్ ఎవ్రీవన్ విల్ బికమ్ ఇంపార్టెంట్. ఇంక పిల్లలు పుట్టకుండా పోతారు. ఇప్పటికే ఆ ప్రక్రియ చాలా ప్రాక్టీస్ లోకి వచ్చేస్తుంది. అది మీకు గుర్తించరుగా చెప్పాను కదా. సైంటిస్టులు ఏం చెప్తే అదే తప్ప గురువులు ఏం చెప్తున్నారు మీరు? మీరు పిల్లలు పుట్టకపోవటానికి ఏకైక కారణం ఏంటి అంటే, మీ యొక్క లైఫ్ స్టైల్, జాగృతాత్మలు రావటానికి తగినంత లైఫ్ స్టైల్ ఈనాడు లేదు. లేకపోయేసరికల్లా వాళ్ళు రారు. ఎలా వస్తారు? మీకు అసలు లైఫ్ అంటే ఏమిటో, పిల్లలు ఎందుకు పుడతారు, పిల్లల యొక్క వెనకాతలు ఏమిటో. అంతే గురుసత్తా ఆవేదన ఏంటి అంటే, చాలా జాగృతమైనటువంటి ఆత్మని ఇప్పుడు పుట్టాలి. ఇప్పుడు ఈ ట్రక్స్ లోకి వచ్చేసాం కదా, అసలు ఫైనల్ అటాక్ అనమాట. దీనికి తగిన పిల్లలు పుట్టకపోతే కొంపలు అంటుకుంటాయి, ఉత్తర పాపులేషన్ పెరిగితే ఏం లాభం? దానికి కరెక్ట్ గా స్పందించినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా దానికి అననుకూలమైనటువంటి వ్యక్తులే స్పందిస్తాడు. సంజయ్ గాంధీ కరెక్ట్ గా స్పందించాడు, బట్ ఇన్ ఎ వెరీ రఫ్ వే. నేచర్ ఏం చేసింది? మెనీ ఆఫ్ ద ఆక్సిడెంట్స్ కి నాడు కారణం అది. చేత గురుసత్తా యొక్క ఆవేదన మానవ జాతి ఇంత తెలివితేటలు ఉండి కూడా ఇన్ని రకాలుగా చెప్తున్నా కూడా సైంటిస్ట్ మాట వింటామా కామన్ మ్యాన్ మాట వింటామా మనం ఎప్పుడైనా? మరి హౌ టు లివ్ లో ఎక్స్పర్ట్స్ ఎవరు? గురువులు. అంటే వాళ్ళని వాళ్ళ యొక్క విధానాన్ని మీరు అనుసరించాలి కానీ కాదండి. నేను ముసలాన్ అయ్యాక చేస్తానంటే అప్పుడు నువ్వు చేసినా ఒకటే చేయకపోయినా ఒకటి. ఎందుకంటే నీ జీవితము యాజ్ అన్ ఎగ్జాంపుల్ నిల్చోదు. యాజ్ అన్ ఎగ్జాంపుల్ నిల్చోకపోతే ఎవడు నీ మాట విండు. నువ్వు చేసింది చెప్పింది చేస్తుంటే కొంతమంది అయినా నీ మాట వింటారు. అప్పటికే అందరూ వినరు, కానీ కొంతమంది అయినా ఎస్ వీళ్ళకి కమిట్మెంట్ ఉంది. అంటే గురుసత్వ ఆరోపణ ఏంటంటే పేజీ నెంబర్ 19 చూడండి. నా స్వప్న విశ్వమందరి మానవుల దుర్దశలను తొలగించి భూమిపై స్వర్గావతరణ జరుపుట. ఇది గురుదేవుడి యొక్కదే కాదు, అందరి గురువులది, ప్లస్ ఆటోమేటిక్ గా గురువుల యొక్క శిష్యులది కూడా. అంచేత ఇది నీ స్వప్నం అన్నారు ఆయన. దట్ ఈ సెడ్ ఇన్ 1971. కానీ ఇప్పుడు రియాలిటీ అయిపోవాలి. 71 తర్వాత ఇప్పుడు ఎన్నేళ్ళు అయ్యాయి? ఇంకేత రియాలిటీ అవ్వలేదు ఇంకా అనిపిస్తే తప్పవరది. కానీ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి, విశ్వములో స్వర్గం వచ్చినా రాకపోయినా నీ కుటుంబంలో నీ ఆర్గనైజేషన్ లో స్వర్గీయ వాతావరణం వచ్చిందా లేదా, లేకపోతే అక్కడ కొట్టుకు చస్తున్నామా? దట్ ఈస్ ద క్వశ్చన్ యూ హ్యావ్ టు ఆన్సర్ ఆనెస్ట్లీ. గురువుల పని మీరు చేస్తున్నారా అనే అపోహలో ఉండకండి. కొట్టుకు చస్తూ ఉంటే ఎందుకంటే వాళ్ళ లక్ష్యం కొట్టుకోమని కాదు, వాళ్ళ పని ఏంటి అంటే కెన్ యూ కోఆపరేట్. ఫస్ట్ కోఆపరేట్ చేస్తున్నటువంటి కంపెనీస్ కానీ కోఆపరేట్ చేస్తున్నటువంటి పొలిటికల్ ఐడియాలజీ కానీ సక్సెస్ఫుల్ అవుతుంది. ప్రిన్సిపల్ కోఆపరేషన్, రెండోది డిస్క్రిమినేషన్, ఇంటిగ్రేషన్. మనం సిఐడి అన్నాం కదా, అందుకు ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేట్ చేయటం అంటే అర్థం ఉంది, పనికిరాని వాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళల్లో పనికొచ్చే వాటినే మనం తీసుకోవాలి. ఒక కంపెనీలో అనేక విధ గుణాలు ఉండుంటాయి, ఎందుకు పనికిరాని లక్షణాలు అయి ఉంటాయి, వాడికి ఇంజనీరింగ్ వచ్చు. దేన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం అక్కడ? ఇంజనీరింగ్ నాలెడ్జ్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఒక కార్పొరేట్ హాస్పిటల్ పెట్టాం, రకరకాల డాక్టర్స్ ఉన్నారు, తాగుబోతుగా ఉండేటటువంటి డాక్టర్స్ ఉన్నారు, చాలా మంచి డాక్టర్స్ ఉన్నారు, డబ్బు గుంజే డాక్టర్స్ ఉన్నారు, లేదు మేము సీరియస్ యాటిట్యూడ్ చేస్తామనే డాక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ మనం చోటు చేర్చాం విత్ డిఫరెంట్ ఐడియాలజీ ఆఫ్ లైఫ్. కానీ ఏంటి అక్కడ ఇంటిగ్రేట్ చేసాం మనం? మెడిసిన్, మెడికల్ నాలెడ్జ్ ఇంటిగ్రేట్ చేసాం. మీకేం అర్థం కావుతుంది? ఇంకేత మీరు చేయవలసింది ఏంటి అంటే, ఈ క్లాస్ అయిపోయాక మీరు ఏం చేయాలంటే ఈ క్లాస్ని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. మీరు వినాలి ఈ క్యాసెట్స్, అది విని మన డిస్కస్ చేసుకుని ఆ చెప్పింది ఆచరణలోకి రావాలి. ఆచరణలోకి రాలేదనుకోండి, ఆ పర్టికులర్ నాలెడ్జ్ ఈజ్ యూజ్లెస్ ఫర్ యూ. తెలిసిన క్లాస్ అయిపోయాక 8 రోజులు ఎంతో, బికాజ్ ఐ విల్ ఫినిష్ ద సిలబస్. మీరు ఆ క్యాసెట్స్ విని సిన్సియర్ గా 10-15 సార్లు విని దీన్ని మీ బుర్రకెక్కించుకోవాలి, మీ ఆలోచన విధానం అలా మారిపోవాలి. కానీ ఇంటిగ్రేషన్ ని ట్రావెలింగ్ లో అద్భుతంగా చేస్తుంది. ఒకే లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళు ఒకే చోట చేరుతున్నారు, అందరూ వైజాగ్ వెళ్ళాలి. ఇస్ ఇట్ నాట్ కోఆపరేషన్ ఇంటిగ్రేషన్? డిఫరెంట్ ఆస్పెక్ట్స్. వాడు వైజాగ్ వెళ్ళి ఏం చేస్తాడో మళ్ళీ అది ఇంపార్టెంట్ కాదు. అంచేత ఆల్ ది ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటిగ్రేషన్. జై గురుదేవ్.